अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे శ్యామలం.
సద్గురువుల కటాక్షంతో ప్రారంభించుకున్న కార్యక్రమంలో వానరవీరులు సీతాన్వేషణకి బయలుదేరి దక్షిణం దిక్కు చేరి స్వయం ప్రభాదేవి అనుగ్రహంతో సముద్ర తీరం చేరారు. అక్కడికి చేరాక మళ్ళీ ఇప్పుడు ఈ సముద్రం దాటడం ఎలాగా, గడువు చూస్తే దాటిపోతోంది, సుగ్రీవుడు చూస్తే చండశాసనుడు, అనుకున్న గడువులోపు మనం సీతను చూసి వెనక్కి వెళ్ళకపోతే మనకి మరణశిక్ష విధిస్తాడు, ఎలాగ ఇందులోంచి బయటపడ్డాం అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావించారు. తారుడనేవాడు వెనక్కి వెళ్ళడం ఎందుకు, హాయిగా ఈ స్వయంప్రభ ఇంతవరకు మనకు ఆతిథ్యం ఇచ్చిందే, ఆ గుహ చాలా బాగుంది, మయుడు కట్టుకున్న భవనాలలో కూర్చుని వేళకింత భోజనం చేస్తూ కడుపులో చల్ల కదలకుండా లోపలున్న మంచినీళ్ళు తాగుతూ బతకచ్చు అన్నాడు ఆయన. అందరూ అలాగే అనుకున్నారు. అప్పుడు హనుమంతుడు మాత్రం కొంచెం కఠినంగానే చెప్పాడు, ధర్మం ఎప్పుడూ కఠినంగా ఉంటుంది కానీ దానివల్ల లాభం ఎక్కువ ఉంటుంది. పెద్దలు ధర్మశాస్త్రాన్ని చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పవలసింది, అక్కడ మొహమాట పడకూడదు, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు. పక్షపాతంతో ఏదన్నా చేస్తే దానివల్ల చెప్పినవాడికి నష్టం, విన్నవాడికి ఇంకా నష్టం. అందువల్ల ధర్మం నీకోసం నా కోసం మారేది కాదు కదా. ధర్మం అంటే సర్వకాల సర్వావస్థలలో ఒకే విధంగా ఉంటుంది. దేనివల్ల ఈ జగత్తు నిలబడుతోందో దానిని ధర్మం అన్నాం. ధారయ్యతీతి ధర్మ, అది ధరిస్తోంది భూమిని. ధర్మం అంటే భూమిని నిలబెడుతోంది, నాశనం కాకుండా కాపాడుతోంది, నిష్పక్షపాతంగా ఉండేది, ఎవరి మీద కనికరం చూపించనిది, కానీ అందరికీ మళ్ళీ శాశ్వతంగా ఉపయోగపడేది. ఉపయోగపడాలి ధర్మం అంటే. చెట్టుని నరకద్దు, ఒక చెట్టును నరకాలంటే దానికి చాలా తంతు చెప్పారండి మనుస్మృతిలో. దాంతోపాటు ఉపనిషత్తుల్లో కూడా పొరపాటునైన నువ్వు ఏదో ఒక వంకతో చెట్టు నరకవలసి వస్తే దానికి 10 చెట్లు నాటు, లేదా చెట్లకు ఎన్నో పూజలు చెయ్యి, నీళ్లు పొయ్యి అని చెప్పారు. ఏషాం భూతానాం పృథివీ రస పృథివ్యా ఆపో రస అపాం ఓషధయో రస ఓషధీనాం పురుషరస పురుషస్య వాగ్రస వాచ రుగ్రస రుచస్సామరస సామ్ర ఉద్గీతో రస అని మనకి ఛాందోగ్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం. ఈ ప్రాణులందరికీ భూమి ఆధారము. ఈ భూమి నిలబడాలంటే భూమిలో నీరుండాలి. భూమిలో నీరు లేకపోతే భూమి అంత ఇసుక పర్ర కింద అయిపోయి అలా రాలిపోతుంది. అందుకే భూమి చుట్టూ సముద్రం పెట్టాడు. ఈ సముద్రము నదులు ఇందులో ఉన్న అంతర్జలం ఉండకపోతే, భూగర్భ జలాలు ఇంకిపోతే అలా భూమి కిందకి దిగిపోయి ఇళ్ళు దిగిపోతాయి. చూస్తున్నారా, చోట చోట పర్రలు ఇసుక పర్ర అయిపోతుంది, అప్పుడు భూమి నిలబడదు. కాబట్టి భూమికి ఆధారం నీరు. మళ్ళీ నీటికి ఆధారం అంటే అపాం ఓషధయో రస, చెట్లు మూలం. భూమి మీద చెట్లు గడ్డి ఇటువంటివి సమృద్ధిగా ఉంటే అప్పుడు ఈ నీరు భూగర్భంలో ఇంకి భూమి చుట్టూ ఉండి సముద్ర రూపంలో భూమిని కాపాడుతుంది. చెట్లు లేకపోతే, ఈ ఓషధులు లేకపోతే భూమి నాశనమైపోతుందని ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వేదరహస్యాలను ఉపనిషత్తుల రూపంలో బ్రహ్మాదులు మనకిచ్చారు. అందుకే వేదాన్ని ప్రమాణం అన్నారు. చెట్లను కొట్టడం ఎంత ప్రమాదం అందులో చెప్పారు. మళ్ళీ ఏమన్నారు, ఓషధీనాం పురుషరస, నాయనా ఈ చెట్లు ఈ తీగలు ఈ గడ్డి లేకపోతే భూమి ఉండదు. గడ్డి ఎంతో ఉపకారం అండి. అసలు గడ్డి అనేది లేకపోతే ఈ వర్షం భూమిలోకి వెళ్ళదు, నీరు కొట్టుకుపోకుండా కాపాడేది గడ్డే. అందువల్ల ఈ లతలు ఈ ఓషధులు ఈ తృణములు ఈ గుల్మములు ఇవన్నీ చాలా ఉపయోగకరం. దీన్ని కాపాడే బాధ్యత పురుష అంటే ఓ మానవుడా నీది. అందువల్ల ఓషధులకి వెళ్ళే ఆధారం మానవుడు. ఈ పురుషుడికి ఆధారం వాక్కు. వాక్కునకు ఆధారం రుక్కు, క్రమం. రుక్కునకు ఆధారం స్వరం. అందుకే మళ్ళీ స్వరమే అన్నిటికీ మూలం. ఈ స్వరమునకు ఆధారం ఓంకారం. ఈ చరాచర జగత్తంతా ఓంకారం నుంచి, ప్రణవం నుంచి పుట్టింది అని వరుసగా ఒక క్రమాన్ని చెప్పుకొచ్చారు. తద్వారా మనకేం చెప్పారు, అనుక్షణం నువ్వు మాటని ఆచితూచి మాట్లాడు, ధర్మం చెప్పేటప్పుడు నిస్సంకోచంగా చెప్పేయి, స్వపరభేదం లేకుండా చెప్పు. చెప్పకపోతే వాడు భ్రష్టుడు అవుతాడు గనక. ధర్మమును నీకోసం ఇతరుల కోసం సద్వినియోగం చేసావా, నిన్ను కాపాడుతుంది. సద్వినియోగం చేయకుండా దాన్ని రక్షించకుండా భ్రష్టత్వం పరిచావా, స్వార్థానికి మాత్రమే వినియోగించావా, నీ కొంప ముంచుతుంది. అందువల్లే పెద్ద పెద్ద పీఠాధిపతులు తమ దగ్గరకు వచ్చేవాడిని, ఎవరే నువ్వు జాగ్రత్తగా ఉంటే నా దగ్గరకు రా, లేకపోతే రావద్దంటారు, అసలు మాట్లాడరు, రానిస్తారా, ఎందుకు రానివ్వరు అంటే ఏ భ్రష్టుడు వచ్చి ఎవడికి ఏ చెడ్డ పేరు తెస్తాడో, ధర్మానికి ఏం తెస్తాడో అని. ఇటువంటి ధర్మమును నిలబెట్టడంలో గురువుల యొక్క పాత్ర గొప్పది. ఆ గురువులకు అందరికీ అగ్రగణ్యుడు హనుమంతుడు. అందుకే మీ ఇష్టం వచ్చినట్టు వెకిలి వేషాలు వేయకండి, మాట్లాడకండి, మనం గుహల్లో దాక్కుంటే మన ప్రాణాలు ఏమి రక్షింపబడవు. మహానుభావుడు లక్ష్మణుడి బాణాలు ఎటువంటివి అనుకుంటున్నారు, ఇంద్రుడి దగ్గర ఒక్క వజ్రాయుధమే ఉంది, ఆ వజ్రాయుధంతో ఈ గుహలో ఉన్న మయుణ్ణి కొట్టి చంపేశాడు. అంటే ఇంద్రుడికి వజ్రాయుధం ఉండడం వల్ల ఈ గుహలో ఒక లెక్క కాదు. గుహలోకి అడుగుపెట్టి హేమ అనబడే అప్సరసనే అపహరించబోయిన మయాసురుణ్ణి చంపాడు ఇంద్రుడు. కానీ లక్ష్మణుడి దగ్గర ఒక వజ్రం కాదు, వజ్రాయుధాన్ని మించిన కొన్ని వేల బాణములు ఉన్నాయి. ఆ బాణములు అమలు పొదిలో నాలుగే నాలుగు రూపంలో ఉంటాయి. ఒక బాణం తీస్తే మళ్ళీ ఇంకో బాణం సిద్ధంగా ఉంటుంది. ఆ బాణాలతో ఈ కొండని, గుహల్ని, ఇక్కడున్న వాటిని అన్నిటినీ పీల్చి పిప్పి చేసేయగలడు ఆయన. ముక్కలు ముక్కలు కింద కొట్టేస్తాడు. సమస్త లోకాల్లో ఎక్కడ దాక్కున్న లక్ష్మణుడి బాణము నుంచి మాత్రం మనల్ని మనం కాపాడుకోలేం. అటువంటి లక్ష్మణుడు ఉండగా కొండ గుహలో ఎవరికీ తెలియకుండా ఎలా దాక్కుంటాం? అందువల్ల మనం గుర్తుపెట్టుకోవలసింది, సీతాన్వేషణకి ఇంకేదైనా మార్గం ఉందేమో వెతుకుదాం, తొందరపడిపోయి హాయిగా సుఖంగా ఉందాం తప్పించుకుందాం అనొద్దు. పైగా అంగదుడు ఏమన్నాడు, సుగ్రీవుడు క్రూరుడు అన్నాడు. సుగ్రీవుడు ఎప్పుడూ క్రూరుడు కాదు. నాకు మాత్రమే సుగ్రీవుడి గురించి బాగా తెలుసు. సుగ్రీవుడు అంతటి సాత్వికుడు ధర్మపరుడు మరొకడు లేడు. ఆయన్ని నిందించడం మహాపాపం. అతనికి ఎవరున్నారయ్యా దిక్కు? ఇప్పుడు ప్రస్తుతం అతనికి సంతానం లేదు. అన్నగారంటే అతనికి నిజంగా ప్రీతి. కాలం కలిసిరాక అన్నగారిని వధించవలసి వచ్చింది. అన్నపుత్రుడివైన నువ్వంటే అతనికి చాలా ప్రాణం. సుగ్రీవుడి తర్వాత రాజ్యం నీదే. మీ చిన్నాన్నకి ఇంక సంతాన యోగ్యత లేదు, ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు రాజ్యం నీది, నీకే ఇస్తాడు. అతడు సుగ్రీవుడు ఎప్పటికీ హింసకుడు కాడు. అతని ఆజ్ఞ పైకి అలా కఠినంగా కనపడుతుంది. ఆజ్ఞాపించకపోతే పనులు చెయ్యరు గనక. మెత్తగా ఊరుకుంటే ఆఖరికి రౌతు మెత్తను వాడైతే గుర్రం కూడా నెత్తెక్కి కూర్చుంటుందని సామెత. గుర్రం మీద కూర్చుని మనం డ్రైవ్ చెయ్యం, గుర్రాన్ని సరిగ్గా నడపకపోతే అదే మన వీపెక్కుతుందన్నమాట. చూస్తూనే ఉంటాం కదా మనం, శిష్యుల ఎడల వాత్సల్యం ఎంత చూపిస్తామో ధర్మం దగ్గర అంత కఠినంగా ఉండాలి. సేవకుల చేత పని చేయించేటప్పుడు ప్రేమగా ఎంత పెడతామో పనిచేసేటప్పుడు అంత కఠినంగానే మాట్లాడాలి. అన్ని విషయాలలో ధర్మం ఒక్కొక్కప్పుడు కఠినమే మంచి మార్గము అని చెబుతున్నది. అందువల్ల అతడు గడువు తీరాక వచ్చిన వాడికి మరణశిక్ష అన్నాడు తప్ప కరుణించని వాడు కాదు, క్రూరుడు కాదు. ఒకవేళ శిక్షించినా రక్షించినా ఆయన పాదాల మీదే పడాలి. అన్నిటికీ మించి సుగ్రీవుడి పక్కనున్నది మహాధర్మాత్ముడు రామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ధర్మమునకు మారు రూపం. ధర్మం రాముడి రూపంలో భూమి మీదకు వచ్చింది. అందులో తప్పులు వెతికే శక్తి మనకెక్కడుందండి? అసలు తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు తప్ప కొంతమంది ఇప్పటికి కూడా చక్రాల కుర్చీలోంచి లేవలేని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు తమిళనాడు, నల్లకళ్ళదోడు వాడి మొహం వాడును. అలాంటి వాళ్ళంతా రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారని వాళ్ళు ఏదన్నా అన్నంత మాత్రం చేత రాముడికి వచ్చే నష్టమే లేదు. రోడ్డు వెంబడి పెడుతూ ఉంటే గజరాజుని సింహాన్ని గ్రామసింహాలు భవు భవు నరిస్తే సింహాలకు ఏమన్నా ముప్పా నష్టమా? అంచేత దౌర్భాగ్యులు నీచులు ఎవరైనా తిట్టినంత మాత్రం చేత పరమాత్మునికి ఆయనకి ఏ నష్టము రాదు. ఆయన నిందాస్తుతులకు అతీతుడు. మనం పొగిడినా ఎంత తిడితే ఎంత ఆయనకి. అన్నిటికీ అతీతంగా సర్వకాల సర్వావస్థలలో శరణు అన్నంత మాత్రం చేతనే కరుణించే పరమ పుణ్యాత్ముడు పూజ్యుడు రామచంద్ర ప్రభు. అటువంటి వాడి అండన సుగ్రీవుడు ఉన్నాడు. మనం వెడితే వాళ్ళు కరుణిస్తారు. అయినా మనం ఈ కాస్తకే నిస్పృహ చెంది చచ్చిపోదామా వెనక్కి పోదామా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మానవుడు యావజ్జీవితం పట్టుదలతో అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. మొండితనం ఉండాలి, పట్టుదల ఉండాలి. మంచి పనులలో, చెడ్డ పనులలో, ఎట్టి పరిస్థితుల్లో శ్లక్షణత ఉండాలి. అంటే అక్కడ పట్టుదల పనికిరాదు. చెడ్డ పని చేస్తున్నప్పుడు ఎవరన్నా వద్దన్నారంటే మాని, అదే మంచి పని అనుకో కఠినంగా చెయ్యి. నేను ఈ పరీక్ష పాస్ అవ్వాలి అనే నియమం పెట్టుకున్నవాడు మొండిగా పరీక్షలకి చదవాలి. అలా కాకుండా ఏదో పొరపాటు పని చేసాం, ఆ పొరపాటు పని చేసినప్పుడు ఎవరైనా మందలిస్తే వెంటనే ఆ పొరపాటు పనిని సరిదిద్దుకోవాలి. అక్కడ మొండితనం ఉండకూడదు. కానీ కలియుగంలో ఎక్కువ మంది లక్షణం ఏంటో తెలుసా? వద్దు అన్న పని దగ్గరేమో అందరి దగ్గర మొండిగా ఉంటారు వాళ్ళు. ఒరే విమానంలోంచి దూకితే చస్తావురా అంటే దూకుతానంటే ఏం చేస్తామండి? చచ్చాడంటే చస్తే ఏమైనా నష్టం ఎవడకన్నా? రెండు రోజులు ఏడుస్తారు, మూడో రోజు ఊరుకుంటారు. చూస్తున్నాక లోకల్లో ఎంతోమంది చచ్చారు. చచ్చితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు పోతున్నారా, లేకపోతే గురువులు పోతున్నారా? భూమండలం ఇక్కడమే ఉంది, భూమి ఎక్కడికి వెళ్ళదు. కానీ పోయిన వాడే పిశాచమే అల్లాడిపోతాడు. అలా కాకుండా వద్దునాయనా అని చెప్పినప్పుడు విమానంలోంచి దూకితే ప్రమాదమని తల్లిదండ్రుల మాటో గురువుల మాటో అందులో ఉన్న ఎయిర్ హోస్టెస్ల మాటో విన్నాడంటే వాడు సుఖంగా ఉంటాడు, ఇంటికి దిగుతాడు. ఏ విషయంలో అయినా మంచి చెప్పినప్పుడు అది వినాలి, అంగీకరించాలి. చెడ్డ చెబితే దాన్ని తిరస్కరించాలి. కార్యక్రమాలలో పట్టుదల ఉండాలి. దానివల్ల తనకి లోకానికి ఉపకారం అయితే మానవుడు ఎవడు గొప్పవాడు? అనుకున్న పనిని సాధించినవాడు గొప్పవాడు. సాధించలేక ఆత్మహత్య చేసుకుంటాను అన్నవాడు ఉట్టి నీచుడు, పనికి మాలినవాడు. వాడికి వచ్చే నష్టం అంతా ఇంత కాదు. ఇది హనుమంతుడు ఒక సుగ్రీవుడికి చెబుతాడంట, మనందరికీ చెబుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సుగ్రీవుడు చెప్పిన పని చేయలేక వెనక్కి వెళ్ళలేక చచ్చిపోదామన్నంత స్థితికి వచ్చారు కదా వీళ్ళు. దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం అన్నాడు ఆయన. మనం మొండిగా సాధించాలి పని, చచ్చి ఏం సాధిస్తాం మనం అనగానే ఈ విషయంలో గోవిందరాజుల వారు గొప్ప మాట చెప్పారు. ఆయన రాసే సమయానికే ఆయన గురుకులంలో కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు విద్యాభ్యాసానికి వచ్చారట. ఓ నాలుగు రోజులు పోయాక చదువులో రాణించలేక మేము చదువుకోమండి, ఇంటికి పోతాం, ఎందుకు చదువు, ఎందుకు, హాయిగా పెళ్లి చేసుకుని పిడకలు చేసుకుంటాం అన్నారు. అప్పుడు ఆయన ఇది వినిపించి, గోవిందరాజుల వారు అంటే మహానుభావుడండి, ఇటువంటి అరుదైన గురువులు దొరుకుతారు. ఆయన రామాయణానికి గొప్ప వ్యాఖ్య రాశాడు, భాగవతానికి శ్రీధరుడు రాశాడు, భారతానికి చాలామంది రాశారు. కానీ రామాయణానికి గోవిందరాజీయ వ్యాఖ్య గొప్పది, భాగవతానికి శ్రీధరీయ వ్యాఖ్య గొప్పది. గోవిందరాజుల వారి వినిపించి చూశారా, హనుమంతుడు ధైర్యం చెప్పి అంగదాదులని సీతాన్వేషణకి మరలించకపోతే రామాయణం లేదు. వాళ్ళ ఖ్యాతి శాశ్వతంగా వ్యాపించింది. వాళ్ళ అదే పిరికితనంతో వాళ్ళంతా సముద్ర తీరంలో ఆత్మహత్య చేసుకుని ఉంటే ఏదో చచ్చారు, పీశాచాలయ్యి అల్లాడారు అనుకుంటారు. వాళ్ళకి ఏం విలువ ఉంది, ఏం సాధిస్తారు? అంచేత మీరు ఒకసారి విద్యకు వచ్చారు నా దగ్గరికి, యావజ్జీవితం విద్యలో అభివృద్ధి పొందండి, మహారాజు గారు కొలువులో మంచి ఉద్యోగం సంపాదించండి అని ధైర్యం నూరిపోశాడు ఆయన. దాంతో పిల్లలు బాగా చదువుకున్నారు. రాజుగారి ఆస్థానంలో ఆయన శిష్యులు కొందరు మంత్రులు, కొందరు పురోహితులు, కొందరు సైన్యంలో చేరారు, కొందరు కోశాధికారిగా చేరారు, ఇలా రకరకాల ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు ఇటువంటి కథలు వినడమే కాకుండా వీటిని మనం అనుక్షణం వీటి మనకు కూడా అన్వయం చేసుకోవాలి. పెద్దవాళ్ళం అంటే మోక్షానికి ఉపయోగించుకోవాలి, సత్కార్యాలకి వినియోగించుకోవాలి, తీర్థయాత్రలో పట్టుదలకి వినియోగించుకోవాలి. చదువుకునే పిల్లలైతే పట్టుదలతో చదువుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, మనల్ని ప్రపంచాన్ని పోషించుకోవాలి అని భావించాలి. ఎట్టి పరిస్థితులలో అధైర్యం ప్రమాదము. ఎంత చెప్పాడా? అయినా సరే అంగదుడు చెప్పాక అంగదుడికి కూడా కొంత మూర్ఖత్వం వాళ్ళ నాన్నగారిలో ఉంది. తర్వాత గొప్పవాడయ్యాడు, అది వేరే విషయం. ప్రారంభ అవస్థలో పిల్లలకు ఉండే మొండితనం మేం చెయ్యం అంటారే, అది అంగదునిలో కూడా ఉంది. నువ్వు ఇలాగే మాట్లాడతావు హనుమా, నాకు తెలుసు మా చిన్నాన్న సంగతి, మా చిన్నాన్న పరమక్రూరుడు, మా నాన్నని చంపించేశాడు, అసలు నేనంటే ఇష్టం లేదు వాడికి, నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసింది అతను కాదు రాముడు చేశాడు, ఇప్పుడు వెడితే నన్ను చంపేస్తాడు, మీకే మీరు కావాలంటే వెళ్ళిపోండి, నేను ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు. అనగానే తక్కిన వాళ్ళందరూ కూడా నిజమే ఇతను చెప్పింది, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చచ్చేబోదు ఇక్కడే చద్దాం అన్నారు. కొంతమంది మాత్రం ఎందుకు చస్తాం అని లోపల అనుకున్నారు. రాజుగారు చచ్చిపోమంటే తక్కిన వాళ్ళు చచ్చిపోతారా? మొత్తం మీద అందరూ కలిసి దర్భలు తెచ్చి అక్కడ సముద్ర తీరంలో పరుచుకుని ఈ దర్భల మీద పడుకుందాం, అన్నం తిరగకుండా మంచినీళ్ళు తాకకుండా చచ్చేదాకా పడుందాం, దీనికి ప్రాయోపవేశము అని పేరు. అనగా మరణం వచ్చే వరకు, చచ్చేంత వరకు మంచినీరు అన్నము తినకుండా ఉండుట. పూర్వకాలంలో అలా చేసేవారండి. ఇంకా మధ్యలో ఎవడన్నా బలాత్కారంగా నోట్లో మంచినీళ్ళు పోసినా హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ లెక్కించినా ఒప్పుకునేవారు కాదు. మరణాంతం వరకు దర్భల మీద పడుకుని అన్నపానాలు త్యజించేవారన్నమాట. అలా పడుకున్నారు. పడుకోగానే సరిగ్గా సమయానికి పక్కనే ఒక పెద్ద కొండగుహ ఉంది. ఆ కొండగుహ దగ్గరికి పాకుకుంటూ వచ్చాడు ఒక పక్షిరాజు. ఆయనకి రెక్కలు లేవు, మహాకళేబరం, పెద్ద భయంకరమైన కొండలో ఉన్నది ఆ పక్షి. ఆ పక్షి సంపాతి అని పిలువబడతాడు వాడు, జటాయువుకి అన్నగారు ఆయన. ఆయన పాకుకుంటూ రెక్కలు లేవు కదా గుహ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆహా, ఒక్కొక్కప్పుడు భగవంతుడు చాలా ఉపకారం చేస్తాడు. తొందరపడి అసలు దేవుడు ఉన్నాడా లేడా, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని తిడుతూ ఉంటాం అనుకుంటూ బయటకు వచ్చాట. విధిక్కిల నరం లోకే విధ్యానేన అనువర్తతే యథాయం విహితో భక్ష్య చరాన్మహ్యముపాగత. ఆహా బ్రహ్మదేవ, నిజమైన పరమాత్ముడు నువ్వు, అందరికీ నుదుటి రాత రాస్తావని, తద్వారా ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో అంతా నువ్వే నిర్ణయిస్తావని పెద్దలు అన్నారు. అంటే బ్రహ్మగారు రాసిన రాతని ఎవరూ తప్పించలేరు. అది ఇప్పుడు మరొక్కసారి సత్యమయ్యింది. ఆకలికి మలమల మాడిపోతున్నాను ఈ మధ్యన, వేళకి తిండి దొరకడం లేదు, రెక్కలు లేవు, ఎగరలేను, పూర్వంలా లటుక్కుని ఎగిరి ఏ ఏనుగునో పట్టుకుని తినడానికి కుదరడంలా, ఆ సమయంలో నా మొర ఆలకించి నాకు మంచి రాత రాసినట్టున్నావు, ఎంత మంచి మేత, నా నుదుటి రాత ఈ మేత అనుకున్నాడు పాపం. వచ్చి పడ్డారు ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరు ఇక వేలాది వానరులు. పైగా ఒక్కొక్కడు ఒక ఏనుగు తింటేనే నాకు సంతృప్తి. అటువంటిది ఏనుగులు కాదు, వందేసి ఏనుగులు, వెయ్యేసి ఏనుగులు, కళేబరాలు వీళ్ళవి, అంతంత బలంగా ఉన్నారన్నమాట దృఢంగా. వీళ్ళందరినీ ఒక్కొక్కడిని బతికొండగా తిననా లేక చచ్చినవాణ్ణి, మృతం మృతం అంటే చచ్చినవాణ్ణి చచ్చినట్లే తిననా అనుకున్నట్టు ఆయన. ఆయన ఎవరు? హరయో గృధ్రరాజస్థ తన్ దేశం ఉపచక్రమే సంపాతిర్నామనామనాతు చిరంజీవీ విహంగమ భ్రాత జటాయుష శ్రీమాన్ ప్రఖ్యాత బలపౌరుష. పక్షులకు రాజు, మహావీరుడు, చాలాకాలం నుంచి కొండగుహలోనే పాకుతూ కాలక్షేపం చేస్తున్నవాడు, చిరంజీవులలో ఒకడాయన, సంపాతి అతని పేరు, జటాయువుకి అన్నగారు, మహాపరాక్రమం కలిగినవాడు, ప్రఖ్యాతి పొందినవాడు, ఒకప్పుడు చాలా ఐశ్వర్యం కలిగినవాడు, చదువుకున్నవాడే, అన్నిటికీ మించి సోదర ప్రేమ కలిగినవాడు. ఇప్పుడు ప్రస్తుతం దిక్కులేని స్థితిలో ఉన్నాడు. ఒక మొక్కలో చెప్పాలంటే అతడిలా అనగానే, బలహీనత చూసారా జీవులకు ఎలా ఉంటుందో, నాకు ఎదురుగుండా ఆహారం ఉంది, వాళ్ళని పీక్కు తిన్నా, చచ్చిన వాడిని చచ్చినట్టు తిన్నా అన్నాడు ఈయన. అప్పటిదాకా అంగదుడు, అంగదుడి కూడా ఉన్న వానరులు ఏమనుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకుందాం, ప్రాయోపవేశం చేసుకుందామని దర్భల మీద పడుకున్నారు. వాళ్ళు ఉలిక్కి వెళ్ళేసి కూర్చున్నారు. ఇదన్నమాట ప్రాణభీతి అంటే. నాకు ఇప్పటికి కూడా చాలా కాలం క్రితం గుర్తేంటంటే, సింహాద్రి ఎక్స్ప్రెస్సు గుంటూరుకి ఎక్స్టెన్షన్ చేసిన కొత్తలు అనమాట. అంత పూర్వం నరసాపురం నుంచి, భీమవరం నుంచి కొంతకాలం, తర్వాత నరసాపురం నుంచి వెళ్ళేది, తర్వాత గుంటూరు టు విశాఖపట్నం వేశారు. నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు, వాళ్ళ అమ్మ నాన్న రోజు కొట్టుకు తెచ్చిపోయేవారు. అదేంటో తెలియదు కానీ భార్యాభర్తలకి ఆదర్శం అంటే వాళ్ళే కొట్టుకోవడంలో. ఎప్పుడు తిట్టుకుంటూనే ఉండేవారు. తాడేపల్లిగూడెంలో ఉండేవారు. ఓసారి భార్యామడికి తెక్కొచ్చి భర్తను నోటుకొచ్చినట్టు తిట్టేసింది. ఇంకా అనరాని ఒక దౌర్భాగ్యపు పీనుగా అంది, ఉచ్చరించడానికి వీలు కాని మాట. దాంతో అతను కోపం వచ్చింది. కోపం వచ్చి నేను వెంటనే సింహాద్రి కింద పడి చచ్చిపోతాను అన్నాడు. సింహాద్రి ఎక్స్ప్రెస్ అంటే అప్పట్లో కొత్త కదా, చాలా సరదాగా ఉండేది లేండి అందరికీ. అందుకని సింహాద్రి కింద పడి చచ్చిపోతానంటే ఆవిడ పరమపతివ్రత చచ్చిపోంది. ఆవిడ కోపం వచ్చింది ఎందుకో, చచ్చిపోంది. వెంటనే వీడు పూరీ కూర కట్టి అన్నాడు. మళ్ళీ చచ్చిపోయేవాడికి పూరీ కూర ఎందుకంది? ఆవిడ, నీకేం తెలుసు, సింహాద్రి ఎప్పుడు లేటే, అది ఎప్పుడు వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు 2-3 గంటలు లేట్ వస్తే ఆకలేదా, పూరీ కూర కట్టన్నాడు. ఈ చచ్చిపోయేవాడికి పూరీ కూర ఎందుకు? నాకు ఈ రామాయణమే గుర్తొస్తుంది అనమాట. వీళ్ళేమో ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నారా, మరణం పొందాలనుకున్నారా? వీళ్ళందరినీ సంపాతి తింటానని కానీ గజగజలాడిపోతూ ఉలిక్కి పడిపోతూ అంగదుడితో పాటు అందరూ లేచారు. అప్పటిదాకా చస్తాం చస్తాం అన్నవాళ్ళు, కాస్త చస్తాం చస్తాం అన్నవాళ్ళు. ఈ చస్తాం అన్నవాళ్ళని మేస్తామని వచ్చినటువంటి సంపాతిని చూడగానే ఉలిక్కిపడి లేచి అమ్మ బాబోయ్ అనుకున్నారట. అయ్యయ్యో, సుఖంగా చద్దామంటే కూడా వీల్లేదు ఈ లోకంలో, వీడొచ్చి పీక్కు తింటాడేమో అని అంగదుడు అక్కడ ఒక మాట చెప్పారు, భీతితో పలికట్ట. వివాచ భీతిహి సభీతః సుభీతః. మా అందులో అయితే మరీ ఎక్కువగా సుభీతః, బాగా భయంతో పలికాడు అన్నారు. వణికిపోతూ, చూశారా వానరులారా, అన్నీ కష్టాలే, ఏదో సుఖంగా ప్రాయోపవేశం చేసి శరీరం విడిచిపెడదామంటే పులి మీద పుట్టలా ఈ పక్షి వచ్చింది. ఎంత భయంకరమైన ఆకారం, అంత కళేబరం. బహుశా అది రెక్కలు లేకపోవటం వల్ల తొందరగా రావటం లేదేమో. రెక్కలే ఉంటే మనల్ని చాలా సులభంగా గడ్డి పరకలను ఎత్తుకుపోయినంత తేలిగ్గా ఎత్తుకుపోయి తినేస్తుందేమో. అయ్యో, ఇతన్ని చూస్తే ఒక ఆయన గుర్తుకొస్తున్నాడు. ఆయనే జటాయువు, రావణుడు పరమక్రూరుడు. సీతాదేవిని ఎత్తుకుపోవటం వల్ల మనకు అన్నీ కష్టాలే వచ్చాయి. రామచంద్ర ప్రభు దురదృష్టవశాత్తు లక్ష్మణునితో సీతతో అరణ్యవాసానికి రావడం ఏమిటి, ఆ రామపత్ని సీతని రావణుడు అపహరించడం ఏమిటి, ఆ సీతాదేవిని రక్షించడానికి జటాయువనే వీరుడు విజృంభించి యుద్ధం చేసి రావణుని వల్ల రెక్కలు తెగిపోయి కిందపడి మరణించడం ఏమిటి, ఇన్ని కష్టాలు రాబట్టి కదా మనకీ కష్టం వచ్చింది, ఇవేమీ జరగకపోతే మనం హాయిగా మన రాజ్యంలో ఉండేవాళ్ళం, ఆ జటాయువులాగా కనపడుతున్నాడు కదా వీడు అన్నాడు. ముక్తశ్చ సుగ్రీవ భయాత్ గతశ్చ పరమాంగతిం ససుఖీ గృధ్రరాజస్తు రావణేన హతోరణే. నిజంగా చచ్చిపోయినవాడు అదృష్టవంతుడు, ఎందుకంటే వాడికి ఏ కష్టాలు ఉండవు. సీతా రక్షణ కోసం ఘోర యుద్ధం చేసి యుద్ధరంగంలో మరణించాడు జటాయువు. చచ్చిపోయాడు గనక ఇంక వాడికి శరీరం లేదు గనక బాధలు లేవు. ఇక మనమే బాధలు పడుతున్నాం, శరీరం ఉంది గనక. సుగ్రీవుడి భయంతో గజగజలాడుతున్నాం. మన భయం తొలగించడానికా అన్నట్టుగా వీడొచ్చాడు. అనగానే వాళ్లల్లో వాళ్ళు స్వాగతంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ పైకి మాట్లాడడం వల్ల ఆ వాక్కు వినబడి సంపాతి ఒక్క క్షణకాలం ఆగిపోయి, నాయనలారా, వార్ధక్యం వల్ల నా చెవులు సరిగ్గా వినపడడం లేదు, నేను నిజమే విన్నానా లేక అసత్యం విన్నానా, జటాయువు మరణించాడా అన్నాడు. అవునండి, జటాయువు అని జనస్థానంలో ఒక మహావీరుడు ఉండేవాడు అని అంగదుడు అన్నాడు. అప్పుడు సంపాతి దుఃఖిస్తూ, ఎంతకాలానికి ఆ జటాయువు పేరు నా చెవుల్లో పడింది, అయ్యో అని బాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాపం, భ్రాతృప్రేమ కలిగిన వాడు ఆయన. యవీయసో గుణజ్ఞస్య శ్లాఘనీయస్య విక్రమైహి అతిదీర్ఘస్య కాలస్య తుష్టోస్మి పరికీర్తనాత్. ఓ మహావీరులారా, మీరు పుణ్యాత్ములు, నా చెవుల్లో ఒక మంచి మాట వేశారు. మా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం, అతడు జ్ఞాని, చదువుకున్నవాడు, సోదరప్రేమ కలిగిన వాడు, మహాత్ముడు. అతని గుణాలంటే నాకు చాలా ఇష్టం. లోకంలో అతన్ని పొగడని వాడు అంటూ ఉండేవాడు కాదు ఆ రోజుల్లో. అటువంటి తమ్ముడి పేరు చాలా కాలం తర్వాత ఇవాళ చెబున పడింది. కానీ చెవిన పడినంత ఆనందం లేదు నాకు ఇప్పుడు. అతడి మరణవార్త పడింది కనుక. ఇప్పుడు తమ్ముడు ఎక్కడో ఉన్నాడనడం వేరు, తమ్ముడు చచ్చిపోయాడనడం వేరు. వెనక వెనక తమ్ముడి గురించి విన్నాను, కానీ ఆ తమ్ముడు ఇక కనబడే అవకాశం లేకపోయింది. ఏదో ఒక్కసారిలా రండి, నేను ముసలివాణ్ణి, ఈ రెక్కలు లేవు, పైనుంచి కిందకి జాగ్రత్తగా దిగడం కష్టంగా ఉంది నాకు, మీరు పట్టుకుని కిందకి దింపారంటే కృతజ్ఞుణ్ణి ఉంటాను అన్నాడు. అనగానే పక్షులందరూ అన్నారు, దింపుదామా అంగదా, నీ ఆజ్ఞ ఏమిటన్నారు. అమ్మో, వాడు పైనుంటేనే మంచిది, కిందకి దిగితే మనల్ని మింగేస్తాడు, ఇలా దొంగనాటకం ఆడి కబుర్లతోటి మనల్ని మృంగడానికి వస్తున్నాడు వాడు, ఎరిగి ఎరిగి పాపాత్ముల్ని అందున మనబోటి వాళ్ళని శాఖామృగాలని భక్షించేవాడిని రక్షించకూడదన్నాడు. అప్పుడు మరికొందరు అన్నారు, అంగదా, ఎలాగూ మనం చచ్చిపోవాలనుకున్నాం, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, అటువంటి మనకి భయం ఎందుకు? మహా అయితే ఇంకో 5-6 గంటల తర్వాత, 5-6 రోజుల తర్వాత, నెలాళ్ళ తర్వాత చావలసిన వాళ్ళు ఇవాళే చస్తాం. చచ్చి ఏ గ్రద్దలకు ఆహారం అయ్యే కంటే బ్రతికుండగానే ఇటువంటి పక్షికి ఆహారం అయితే వాడి కుక్షి నింపిన పుణ్యమైన వస్తుంది అని కొంతమంది మొత్తం మీద కూడబలుక్కుని గట్టిగా పట్టుకుని కిందకి దింపారు. ఆయన దగ్గరకు వచ్చి, నాయన, మీలో నాయకుడెవరు? ఈ అంగదుడే నాయకుడిలో ఉన్నాడు అన్నాడు. ఆయనే నాయకుడని అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు చెప్పాడు ఆయన, నేను అరుణుడి కొడుకుని, మేము వైనతేయులం, అంటే వినత యొక్క సంతానం. వినతాదేవి అని కశ్యప ప్రజాపతి భార్యలో ఒక ఆవిడ, ఆవిడకి చాలా కాలం తర్వాత 2 గుడ్లు పుట్టాయి. ఆ 2 గుడ్లలో ఒక గుడ్డుని తొందరగా పగలగొట్టింది ఆవిడ. ఆ గుడ్డులో నుంచి తొడలు తయారు కాని ఒక మహావీరుడు పుట్టాడు. ఊరువులు అంటే తొడలు, అవి తయారు కాకుండా పుట్టాయి కనుక వాణ్ణి అనూరుడు అన్నారు. సూర్యభగవానుడికి ముందు కూర్చున్నప్పుడు ఆయన ఎర్రని కాంతి మన మీద పడుతుంది, ఎర్రని కాంతితో ఉంటాడు గనక అరుణుడు అన్నారు ఆయన. ఆ అనూరుడు అరుణుడు పెద్దవాడు. ఆ తర్వాత మరికొంతకాలానికి 2వ గుడ్డు పగిలి అందులో నుంచి గరుత్మంతుడు పుట్టుకొచ్చాడు. ఆ 2 అన్నదమ్ములు, అందులో అరుణుడి పుత్రులం మేము. నన్ను సంపాతి అంటారు పెద్దవాణ్ణి, మా తమ్ముడు జటాయువు, మేం మహావీరులం. చిన్నప్పటి నుంచి చాలా కాలం సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంగణమంతా కొండగుహల్ని గాలిస్తూ మంచి ప్రదేశాన్ని చూసుకుని నిశాకరుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఆశ్రమం దగ్గర నివసించేవాళ్ళం. మేము రోజు నిశాకరుడు అనే ఆ ఋషికి నమస్కారం చేసేవాళ్ళం. ఆయన చెయ్యెత్తి దీవించేవాడు. క్రమంగా మాకు బలం పెరిగింది, నవయౌవనం వచ్చింది, దాంతోపాటు పొగరు కూడా వచ్చింది. మామూలు పొగరు కాదు, భయంకరమైన శక్తి మాలో ఉన్నది. ఈ శక్తితో ఏదైనా చేయగలము అనుకున్నాం. ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను, కానీ లేకపోతేనా? ఆనాటి నా శక్తే కనుక నా దగ్గర ఉంటే, నా సోదరుడి మరణవార్త విన్న వెంటనే నా సోదరుణ్ణి చంపిన రావణాసురుణ్ణి ఒక్క ఉదుటన ఎగిరి వెళ్ళి రెక్కలతో కొట్టి ముక్కుతో పొడిచి పీకి పాకాన పెట్టేవాణ్ణి. వృద్ధభావాత్ అపక్షత్వాత్ శృణ్వన్ తదపి మర్షయే నహిమే శక్తిరస్త్యద్వ భ్రాతుర్వైర విమోక్షణే. అందుకే యవ్వనం, శక్తి, ఈ 2 ఉడిగిన వాడు దురదృష్టవంతుడు అని శాస్త్రం చెబుతున్నది. నాకెంతో ఇష్టడైన నా తమ్ముడు చచ్చిపోయాడని, అతన్ని రావణుడు చంపాడని తెలిసి కూడా వృద్ధభావత్వాత్ ముసలితనం వల్ల, ఇదిగో అపక్షత్వాత్ రెక్కలు లేకపోవటం వల్ల, సోదర మరణ వార్త విని కూడా ప్రతీకారం చెయ్యలేని నీచస్థితిలో ఉన్నాను. ఎంత దురదృష్టం! ఇప్పుడే ఆ పాత రోజులు తలుచుకుని మళ్ళీ ఎగరాలనిపిస్తున్నది, కానీ ఏం లాభం? ఏమీ ఉపయోగం లేకుండా అయిపోయింది, దురదృష్టం. అనగానే వాళ్ళు అన్నారు, ఏమయ్యా, నీ వైరం పక్కన పెట్టు, నీవు మహావీరుణ్ణని, జటాయువు యొక్క అన్నగారివని తెలిసింది, మీ ఇద్దరి బలపరాక్రమాలు ఏమయ్యాయి, నీకెందుకు రెక్కలపోయాయని అడిగాడు అప్పుడు అంగదుడు. అప్పుడు సంపాతి అన్నాడు, ఓసారి సూర్యభగవానుడు ఉదయించాడు. ఎర్రని కిరణాలతో సూర్యుడు ఉదయించగానే మా అన్నదమ్ములిద్దరికీ మధ్యలో ఒక కోరిక కలిగింది. సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు, అంత దూరం వెళ్ళి ఇద్దరిలో ఎవరు ముందుగా సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. మనిద్దరం వెళ్ళి సూర్యుడి గతిని నిరోధిద్దాం, సూర్యుడున్న మండలం దగ్గరకు వెడదాం అనుకున్నారట. జై అంటే జై అనుకుని ఇద్దరు ఝామ్మని ఎగిరిపోయారు. అలా ఎగిరారు అలా ఎగరగా పైకి వెళ్ళేసరికి కొంతసేపటికి భూమి మీద ఉన్న పెద్ద పెద్ద కొండలు గడ్డి పరకల కంటే తృణం కంటే హీనంగా కనబడ్డాయి. మా కళ్ళు కూడా గిర్రమని తిరగడం మొదలెట్టాయి. ఓపిక లేకపోయినా అలాగే పైకి ఎగిరేశాం. ఇంకా ఎగిరాక ఏం చేయాలో తెలియదు. పైకంటే వెళ్ళారు కానీ కిందకి కళ్ళు తిరిగిపోవడం మొదలెట్టాయనమాట. కొంతమందికి అంతే, బాగా మేడెక్కితే కళ్ళు తిరుగుతాయి. అందులో వీళ్ళు ఏకంగా సూర్యమండలం దగ్గరికి పోటీ పడి వెళ్ళిపోయారు ఏకంగా. దీనికి అంతరార్థం ఏమిటో తెలుసిన, నిర్గుణ ఉపాసన గురువు కటాక్షం లేకుండా చెయ్యడం అని అంతరార్థం. మన శరీరంలో పక్షి రూపంలో ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మని కళ్ళు మూసుకుని ఊర్ధ్వలోకాలకి తీసుకుపోవడానికి నిర్గుణోపాసన అని ఒకటి చేస్తారు, దీనికి నిరాలంబ ఉపాసన అని. ఈ నిరాలంబోపాసన సాధకుడి కానివాడు గురువు కటాక్షం లేనివాడు చేస్తే ఆత్మ శరీరంలోంచి బయటికి ఎడుతుంది కానీ తిరిగి రాదు. అలా రాక గుండాకి తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు, మహాయోగశక్తితోటి ఆత్మని జీవాత్మని పరమాత్మ అన్వేషణ కోసం కళ్ళు మూసుకుని బయటికి తీసుకొస్తారు వాళ్ళు. ఈ శరీరం స్థూల శరీరం, స్థూల శరీరంలో సూక్ష్మమైన ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం శరీరం శరీరం కింద ఉండగానే దీన్ని విడిచిపెట్టి అన్ని లోకాలు తిప్పి పరమాత్మని దర్శనం చేసి మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టే మహాయోగులు ఉన్నారు. వాళ్ళందరికీ నాయకుడు కలియుగంలో శంకరాచార్యులు వారు తెలిసిన ఆయన కూర్చుని ఉండగానే ఆయన ఆత్మ వెళ్ళిపోయేది. ఆ కాసేపు ఆయన జీవచ్ఛవంలో ఉంటాడు. అందుకే యోగులు సమాధి స్థితిలోకి వెడితే వాళ్ళ శరీరాన్ని ముట్టుకుంటే శవం పడిపోయినట్టు పడిపోతుంది. కానీ తీరా బయటికి వెళ్ళడమే కాకుండా లోపలికి రావడం తెలియాలి. పద్మవ్యూహంలోకి వెళ్ళి నశించినట్టు నశించకూడదు, అక్కడే చాలా జాగ్రత్త పడాలి. అలాంటి ఇబ్బందులు నేను కూడా ఎదుర్కొన్నాను కాబట్టి చెబుతున్నాను అన్నమాట. చాలా కాలం క్రితం 1996లో మామగారు చచ్చిపోయారు. అంటే మా అత్తగారి తండ్రి శరీరం విడిచిపెట్టారు. ఆయన తగలబెట్టడానికి శ్మశానానికి తీసుకెడుతూ ఉంటే ఈ శ్మశానంలో పెడుతున్న ఆత్మ కొంచెం కనబడింది. దీని వెంట వెళ్ళి అసలు ఎటు పెడుతుందో చూద్దామని కోరిక కలిగింది. దాంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. నిలబడి ఉండగా ఇలాంటి పిచ్చమలు చేయకూడదు. అప్పుడు నేను కొంచెం కుర్రవాణి కనుక ఏనాటి మాటిది, అప్పుడున్నటువంటి ఉత్సాహంతో ఒక్కసారి ఆత్మ బయటకు వచ్చింది. ఈ వెంట ఇక్కడ నా దగ్గర ఈ మెదడు దగ్గర వెనక భాగంలో సర్రుమని చిన్న శబ్దం వచ్చింది. ఆ శబ్దం రాగానే పైకి ప్రాణం వెళ్ళిపోయింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మా పక్కనున్న తోడలుడు వాళ్ళు పట్టుకున్నారు, అనవసరంగా ఈయన కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకున్నారు. అది కళ్ళు తిరిగి పడ్డం కాదు, ఇది పైకి వెళ్ళిందనే విషయం అందరికీ తెలియదు. కనుక ఇంచుమించు 5-6 నిమిషాలు అలాగా సమాధి స్థితిలో పడిపోయాను కింద. ఆ ముసలాయంతో పాటు ఈయన పోయాడు అనుకున్నారట కొందరు. ఆ తర్వాత ఈలో పైకి వెళ్ళిపోతుంటే ఆత్మ వెంటబడుతూ ఉంటే మీకు ఆశ్చర్యం చెప్పమంటారా, అది యోగం అంటారు. దాన్ని అనుసరించడం అంత తేలిక కాదు. మా నాన్నగారు ఆ సమయంలో పైకి వెడుతున్న నన్ను పట్టుకుని, ఒరే ఇలా శరీరాలు విడిచిపెట్టిన వాళ్ళ వెంట నువ్వు తొందరపడి సాధన లేకుండా గురుకటాక్షం లేకుండా వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చూశాను ఇంట్లో ఉండి కాబట్టి బతికిపోయావు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చపని చేయకు అని నెత్తి మీద ఒట్టుకొట్టి వెనక్కి గెంటారు. అలా గెంటగానే మళ్ళీ శరీరంలోకి ఆత్మ వచ్చింది. రాబట్టి మళ్ళీ కాసేపటికి వాళ్ళు నీళ్లు పోసాక తేరుకున్నాను. ఇది ఇప్పటికి నిజంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసినటువంటి ఒక అపూర్వమైన అనుభూతి చెబుతున్న మాట అన్నమాట. కాబట్టి సాధకులు మనం తొందరపడిపోయి గురుకటాక్షం లేకుండా నిర్గుణోపాసనలో బయటికి రాకూడదు. అందుకే నిర్గుణోపాసనకి ముందు చాలా కాలం పాటు ప్రతివాడు సగుణారాధన చెయ్యాలి. సగుణారాధన నుంచి అన్నీ విడిచిపెట్టి పరబ్రహ్మంలోకి వెడతామండి, మేము యోగ వాసిష్టంలోకి వెడతామండి అంటే చదవడానికి బాగుంటాయి, కానీ ఇవి అభ్యాసం చేసి అనుభూతిలోకి రావాలంటే మాత్రం చాలా క్లిష్టమైనది. శంకరాచార్యులు వారు ఏం తెలివి తక్కువ వాళ్ళా? అందుకే నాయనలారా అంత తేలిక కాదు, శివోహం అండం వరకే కానీ దానికి లోపు చాలా మార్గాలు ఉన్నాయి అని ఉదాకరాత్తమోదకం అని గణపతిని ధ్యానించు, కనకధార స్తోత్రంతో జగన్మాతని స్తోత్రం చెయ్యి, సౌందర్యలహరి శివానందలహరి ఇలాగ దేవత ఆరాధనలు చెయ్యి, అభిషేకాలు చెయ్యి, భజగోవిందం అంటూ కొంతకాలం పాటు గోవిందస్మరణ చెయ్యి. చెయ్యగా 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 ఎప్పుడో ఒకప్పుడు అప్పుడు సద్గురువులు వీడికి అవకాశం రాగానే, వీడికి అర్హత రాగానే వీడిని నిర్గుణ ఉపాసనలోకి పంపుతారు. అంతవరకు పంపించరు, అంత తేలిక కాదు అది. ఈ నిరాలంబోపాసనే సంపాతి జటాయువు చేశారు. ఈ ఇద్దరు ఒకడు ఎడ ఒకడు పెంగళ, ఈ రెండు నాడులు గుర్తుపెట్టుకోండి. ఈ నాడులు పైకి వచ్చేసాయి, లోపలే ఉండాలి, చుట్టూ తిరగాలి శ్వాస. అలా చక్రం తిరగకుండా పైకి వెళ్ళిపోయింది. ఓటి చంద్రనాడి, ఓటి సూర్యనాడి. ఈ రెండు నాడులు అసలు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళింది అంటే సహస్రార కమలాన్ని తొందరపడి భేదించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో విఫలం అయ్యారు వాళ్ళు. సూర్యుడి దగ్గరికి వెళ్ళగానే ఆ వేడి వీళ్ళ శరీరాన్ని కాల్చేయడం మొదలుపెట్టింది. కళ్ళు వేర్లు గమ్మాయి. అంటే సహస్రార కమలం దగ్గరికి ఎవడన్నా వెడితే అక్కడ గొప్ప అద్భుతమైన వేడి తంతుంది. ఒకేసారి కొన్ని కోట్ల సూర్యులు ఉదయించిన కాంతి ఇక్కడ ఉంటుంది మూర్ధం దగ్గర. ఈ కాంతిని జీవుడు అంత తేలిగ్గా తట్టుకోలేడు. తట్టుకోలేడు కాబట్టే అమ్మని శరణు కోరండిరా, లలిత సహస్రనామం అందుకు చదవండి రా అని చెప్పారు పెద్దలందరూ కూడా. కారణం అది, అమ్మవారు లాలించి ఈ కాంతిని చంద్రకాంతిగా మారుస్తుంది. ఇప్పటికి కూడా మనకి మణిద్వీప వర్ణనలో అమ్మవారి గురించి చెబుతూ కోటి సూర్య ప్రతీకాశ కోటి చంద్ర సుశీతల
అమ్మవారు కోటి సూర్యుల కాంతితో ఉంటుంది. నిజంగా ఒక్క సూర్యుడి దగ్గరికి వెడితేనే కళ్ళు బయలు గమి చచ్చిపోతామే, అటువంటిది కోటి సూర్యులు ఒకేసారి ప్రత్యక్షమైతే ఎవడన్నా తట్టుకుంటామా? కానీ అమ్మ వెంటనే, ఆ కాంతి ఏమో సూర్యకాంతి, కానీ ఆవిడ కళ్ళల్లోంచి వచ్చే ఆహ్లాదం కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల వలె చల్లదనంతో ఉంటుంది. కాంతి ఏమో సూర్యకాంతి, కానీ అందులోంచి వచ్చేది మాత్రం వేడి కాకుండా చల్లదనం. అందువల్ల అమ్మ రూపంలో ఆరాధిస్తే పరమాత్మని అప్పుడు సహస్రారాన్ని పొందగలుగుతాం, లేకపోతే ఆ వేడి తట్టుకోలేక ఢామ్మని కింద పడతాం. అలా పడుతున్న వాళ్ళలో ముందు జటాయువుకి కళ్ళు తిరిగాయి, కింద పడిపోయాడు. మేము అనుకున్నాం మేము కురువ్వెక్కి పైకి ఎగిరాం, ఆ ఎగిరిన దానికి ఫలితం అనుభవించాం అనుకుంటూ ఉండేలోపే తమ్ముడు పడిపోతున్నాడు, చచ్చిపోతాడేమో, ఈ సూర్యుడి వేడికి కాలిపోతాడేమో, బూడిదైపోతాడేమో అనుకుని నేను నా రెక్కలు ప్రేమతో అడ్డం పెట్టాను. నా రెక్కలు వెంటనే సూర్యుడి కిరణాలు పడి భగ్గున కాలిపోయాయి. మొదలు వెంట మొత్తం పక్షములు రెండూ దగ్ధమైపోయాయి. నేను కళ్ళు తిరిగి ఎక్కడో వింధ్యపర్వత సానువుల దగ్గర పడిపోయాను. మా తమ్ముడు ఎక్కడ పడ్డాడో తెలియదు, ఆ తర్వాత నా తమ్ముడి జాడ తెలియలేదు. ఆ తర్వాత నేను చాలా రోజుల పాటు అతి కష్టం మీద కళ్ళు తిరిగిన వాడిని బతికి బట్టకట్టి అయ్యో ఏం చెయ్యాలి ఏం చెయ్యాలనుకుంటూ అతి కష్టం మీద అక్కడ దొరికిన ఇక్కడ దొరికిన పక్షుల్ని జంతువుల్ని పీక్కు తింటూ మా అందరికీ పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి గురువు నిశాకరుడి కోసం బయలుదేరాను. నిజంగా చెబుతున్నాను, ఆ నిశాకరుడు అనేటటువంటి గురువు నాకు చేసిన ఉపకారం ఇక అంతా ఎంత కాదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కొండగుహ దగ్గరకు వచ్చి ఇప్పటికి కూడా ఉన్నటువంటి బిలం దగ్గరికి, నాయనలారా ఇక్కడ ఈ పక్కనే ఉండేవాడు ఆ నిశాకరుడు అనేటటువంటి ఋషి, ఆయనకి నమస్కరించాను. నమస్కరించి స్వామి నేను అనబోతూ ఉండగానే, నాయన నేను నిన్ను గుర్తించాను, ఇప్పటిదాకా జపంలో సమాధి స్థితిలో ఉన్నాను, ఆ సమాధి స్థితిలోంచి నేను ఇంటికి వస్తూ ఉంటే నాకు కూడా జంతువులన్నీ వస్తున్నాయి. ఆయన ఎప్పుడైనాట పొద్దుటే సముద్ర తీరానికి వెళ్ళేవట్ట, అక్కడికి వెళ్ళి కాసేపు జపం చేసుకుని అర్ఘ్యప్రదానం చేసి కొంతసేపు సమాధిలోకి వెళ్ళి బ్రహ్మ ఉపాసన చేసి పరబ్రహ్మోపాసన చేసి మళ్ళీ తిరిగి తన కొండగుహకు వచ్చేవాడు. ఆ వస్తున్నంతసేపు ఆయన కూడా సింహాలు, పులులు, మేకలు, కొండచిలువలు, ఎలుగుబంట్లు, పక్షులు, పరస్పర విరోధ జంతువులన్నీ, అంటే ఒకదానికొకటి తినేసేవి, ఒకదానికొకటి విరుద్ధమైన జంతువులన్నీ కలిసి ఆయన కూడా వచ్చేవి. అవన్నీ వచ్చాక కొండగుహ దగ్గరికి రాగానే ఆయన ఆశీర్వదించి వెళ్ళిరండనేవాడు, అవి వెనక్కి వెళ్ళిపోయేవి. ఈయన కొండగుహలోకి వచ్చేవాడు. నా వెంట జంతువులన్నీ వచ్చాయి, నువ్వు కూడా జంతువుల్లో ఒక జంతువు అనుకుని కొండగుహలోకి వెళ్ళాను. ఇంతలో వెనక్కి తిరుగుతుండగా రెక్కలు లేని నీ రూపం కనబడింది, అప్పుడు గుర్తుకొచ్చావు. అవును, పూర్వం ఇద్దరు పక్షులు ఉండేవారు సంపాతి జటాయు అని, అందులో పెద్దవాడు సంపాతివు నువ్వేనా లేక కొత్తవాడివా అని అడిగాడు ఆయన. అవునండి, మీరు బాగానే గుర్తించారు, మేము అన్నదమ్ములను రోజు మీకు నమస్కరించేవాళ్ళం, అంటే నా రూపాన్ని మీరు గుర్తించలేనట్టుగా అయిపోయానమాట, రెక్కలు తెగిపోవటం వల్ల శరీరం అంతా మాడిపోవడం వల్లను. నేనే పెద్దవాడినండి, మా తమ్ముడు ఏమయ్యాడో తెలియదు, ఈ శరీరంతో కదలడం కష్టంగా ఉంది, అతి కష్టం మీద కొండ ఎక్కి ఇక్కడికి వచ్చాను నేను, మెట్లు దిగడం ముసలి వాళ్ళకి ఎంత కష్టమో, రెక్కలు లేని పక్షులు కొండ మీద నుంచి కిందకి దిగాలన్నా పైకి ఎక్కాలన్నా అంత యాతన పడతాయట, అలా పట్టుకుని ఎక్కాలి, అవి మల్లాగా ఎక్కలేవు, దూకడానికి అలవాటు పడిన కోతులు నడవలేవు. చూసారా మీరు, కొంతమంది చూసారు లేదు, డామ్ డామని దూకుతారు, ఆ దూకడంలో డామని పడతారు, ఎందుకంటే వాడికి నడవడం అని అలవాట్లేదు, పూర్వజనంలో వాడు వానరుడు అనమాట. ఈ కోతులకి ఎలా అయితే దూకడం అలవాటు, మాకు కూడా ఎగరడం చెంగుని దూకడం అలవాటు. దురదృష్టవశాత్తు రెక్కలు లేక యాతనబడి ఇక్కడికి వచ్చాను. మీకు ఒక్కసారి ఆఖరిసారి నమస్కారం చేసి మా తమ్ముడు బాగున్నాడో లేదో తెలుసుకుని ఆ తర్వాత సముద్రంలో దూకి చచ్చిపోదామని వచ్చాను, మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి ఆ తర్వాత కళ్ళు విప్పి, తొందరపడకనాయన, నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి, నేను మహాతపస్యాలిని, నేను తలుచుకుంటే ఈ క్షణమే నీకు రెక్కలు ఇవ్వగలను, కానీ దానివల్ల నీ కర్మలు మళ్ళీ పెరుగుతాయి. ఎవడన్నా తాను చేసిన పాపాన్ని అనుభవించాలి, ఒకప్పుడు మీరు చేసిన పాపాన్ని ఈ శిక్ష రూపంలో అనుభవించారు, అనుభవిస్తే దానివల్ల ఇంకా భవిష్యత్తులో దుష్ట జన్మలెత్తవలసిన లేదా కష్టములు అనుభవించవలసినటువంటి జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు, అంచేత అనుభవించడమే మంచిది, కావాలంటే నేను ఇవ్వగలను కానీ ఇవ్వను. కొంతకాలం పోయాక మహానుభావుడు శ్రీమన్నారాయణుడు రాముడనే పేరుతో అవతరిస్తాడు, రావణుణ్ణి సంహరించడం కోసం ఆయన బయలుదేరతాడు, ఆయన పత్ని జాడ కోసం వానరులు వస్తారు, వారికి సీత ఎక్కడుందో నువ్వు చెప్పు, చెప్పగానే నీకు రెక్కలు వస్తాయి అని నాకు ఆశ్వాసం ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి ఆయన్ని తలుచుకుని చాలా పర్యాయాలు నిస్పృహ వచ్చి చచ్చిపోదామని కోరిక కలిగినా కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఎదురు చూస్తున్నాను. మేము సామాన్యమైన వీరులం కాదయ్యో, ఇవాళ నీ కళ్ళ ముందు ఇలా కనబడుతున్నాం. ఒకప్పుడు వామన అవతారం ఎత్తాడు విష్ణువు, అప్పుడు ఆయన చుట్టూ మా అన్నదమ్ములిద్దరం ఎగిరొచ్చాం. అంతటి వీరులం వామనుడు విశ్వమంతా వ్యాపిస్తే అప్పుడు ప్రదక్షిణ చేసి వచ్చేటవాడు. దాన్ని బట్టి వాడి బలం ఎంత ఉందో ఆలోచించండి. చెప్పాగా ఒకప్పుడు అంతా గొప్పవాళ్ళమే, రిటైర్ అయిపోయాక ఇలా అయిపోతున్నాం అంతే. అందరూ కూడా హాయిగా కింద కూర్చుని పైన కూర్చుని దూకిన వాళ్ళం కదా, చెంగుమని ఇక్కడ నుంచి కిందకు దూకిన వాళ్ళే, ఇప్పుడు పైకి ఎక్కలేకపోతున్నారు కదా. అంటే కాలం కాలోహి దురతిక్రమః అన్నాడు. ఇలాంటివి విన్నప్పుడల్లా అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అనుక్షణం కాలాన్ని వ్యర్థం చేయకుండా నిత్యం పఠనంతో శ్రవణంతో. వయస్సులో ఉన్నప్పుడు ఎలా గడిపామో అది వేరే విషయం, కొంత వయస్సు వచ్చాక ప్రతి వ్యక్తి కూడా వానప్రస్థ జీవితం కింద గడపాలి, అనగా కుటుంబ భారం వదలమండల్లా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. హాయిగా పురాణ కథలతో, వీలున్నంత వరకు దేవత అర్చనలతో, వీటితో గడపాలి. అప్పుడు కూడా ఇంటికి వెళ్ళి పొద్దున్నే సాయంకాలం దాకా రిమోట్ పట్టుకుని సీరియల్స్ చూసుకుంటే వీడి బతుకు సీరియల్ యమధర్మరాజు గారు సీరియల్గా వీడిని వేస్తూనే ఉంటాడు రోజు. నాయన వామన అవతారాన్ని చూడటమే కాదు, క్షీరసాగర మథనాన్ని ఎరుగుతుంది నేను. క్షీరసాగర మథన కాలంలో జగన్మోహిని రూపంలో శ్రీ విష్ణు అమృతం పంచుతున్నప్పుడు కూడా మేము చూసాం. అయినా ఇప్పుడు ప్రస్తుతం అంత ఓపిక లేదు, రామకార్యం నా కర్తవ్యం. నేను ఆ తర్వాత ఈ కొండగుహలోనే ఉంటూ మా కుమారుడు ఒకడున్నాడు, వాడు మంచి వీరుడు, వాడు కూడా సుపారసుడు అంటారు. వాడు తెచ్చిన అన్నం తింటూ అప్పుడప్పుడు వాడు ఆలస్యం చేస్తూ ఉంటే కొడుకు కూడా రోజు చూస్తారా పిల్లలు ఎల్లవేళలా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారా అంటే చెప్పలేం వాళ్ళ వాళ్ళ అదృష్టం. అప్పుడప్పుడు మా అబ్బాయి ఆహారం తేకపోతే నీరసిల్లిపోతూ ఒక్కొక్కసారి మరీ నిస్త్రాన్ని వచ్చినప్పుడు చీ మరణిద్దామనే కోరిక వస్తూ ఉంటే మళ్ళీ నొక్కి పొడుతూ బతుకుతున్నాను. రామస్య యదిదం కార్యం కర్తవ్యం ప్రథమం మయా జరయాచ హృతం తేజః ప్రాణాశ్చ శిథిలా మమ నిర్దగ్ధపక్షో గురుద్రోహం హీనవీర్యః ప్లవంగమాః వాంగ్మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యముత్తమం. రామకార్యం చేయటం నా కర్తవ్యం, అదే ప్రథమం మయ, మొదటి పని నాది. నా ప్రథమ కర్తవ్యం రాముడికి ఏదో రకంగా ఉపకారం చేయటం. కానీ జరయ ఓ పక్కన ముసలితనం, దాంతో నా తేజస్సు నశించింది, బలం నశించింది, ప్రాణాశ్చ శిథిలామమ, నా ప్రాణాలు కూడా శిథిలమైపోయాయి. కదులుతూ ఉంటే శరీరంలో ఏదో తెలియని ఒక బాధ కలుగుతున్నది, అవయవాలన్నీ క్షీణించిపోయాయి, పైగా రెక్కలు కాలిపోయి ఉన్నాయి. హీనవీర్యుణ్ణి, ఓ వానరులారా, ఇప్పుడు మీకు నేను చేయగలిగే సాయం వాంగ్మాత్రేణతు, రాముడికి వాక్ సహాయమే చేస్తాను. అనగా రాముడి భార్య ఎక్కడుందో చూసి మీకు ఆ రహస్యం చెబుతాను, ఆ సహాయం కంటే చేయలేని అనగానేవాళ్ళు ఆ మాత్రం చాలు బాబోయ్ అన్నారు. వెంటనే ఈయన ఏం చేశాడు, కళ్ళు మూసుకుని అలా పైకి గృధ్ర దృష్టి అంటారు, గ్రద్దలాగా నిశితంగా చూస్తుంది, అలా ప్రసారం చేసి ఎంత ముసలాండైనా నీరసం వస్తున్నా కొన్ని శక్తులు దూరదృష్టి పోలేదు, నాకు ఇంకా దివ్య దృష్టి ఉన్నది, ఆ దివ్య దృష్టితో చెబుతున్నాను. జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యత, నా జ్ఞాన దృష్టితో చూస్తున్నాను. మేము మామూలు పక్షులం కాదు, వైనతేయ వంశంలో పుట్టిన పక్షులం. సముద్రంలోంచి 100 యోజనాలు వెళ్ళాక లంక అనే ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలో అశోక వనముంది, అక్కడ ఒక శింసుపా వృక్షం కింద సీతాదేవి కనబడుతోంది, ఆవిడ చుట్టూత వానర వీరులు రాక్షస స్త్రీలు కూర్చుని ఆమెను బెదిరిస్తున్నారు. అనగానే వీళ్ళకి మళ్ళీ అనుమానం వస్తుందేమని అది కూడా వివరించాడనమాట. ఇది చాలా గొప్పది. కిష్కింధాకాండలో అపూర్వమైన 65-66 సర్గలు చాలా గొప్పవి. అందులో సంపాతి లాంటి వాళ్ళ ద్వారా విజ్ఞానాన్ని కూడా చెప్పారు, గొప్ప సైన్స్ అన్నమాట ఇది. అందులో చెప్పారు పావురాలు ధాన్యం తినే జీవులు ఉంటాయి, ఈ జీవులన్నీ ఆకాశంలో ఎగిరే మొదటి రకం పక్షులు, వీటి దృష్టి కొంతవరకే ఉంటుంది. అంటే పావురం దృష్టి కేవలం ఆకాశ మార్గంలో మొదటి లేయర్, ఆకాశాన్ని 7 లేయర్ల కింద విభజించారు, 7 పొరలు. ఈ 7 పొరల్లో అదే 7 లోకాలంటే ఆఖరి పొరందే అది స్పేస్ షిప్ కంటే పైభాగం అన్నమాట. అంతరిక్షంలో భూమి ఆకర్షణకి చంద్రుడి ఆకర్షణకి మధ్యలో ఒక పొర ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఇటు భూమి ఆకర్షణ అటు చంద్రాకర్షణ సమానంగా ఉంటుంది. అది దాటి పైకి వెళ్ళాలంటే అక్కడ ఒక పెద్ద బలం కావాలి. ర్యాకెట్లు ఉపయోగించేటప్పుడు అక్కడికి వెళ్ళగానే ఒక బాంబు లాంటి పేలుతుంది వస్తువు, ఆ పేలుడికి ఆ స్పేస్ షిప్ దాటి చంద్రుడికేసి పెడుతుంది అనమాట. ఆ పేలుడు లేకపోతే అక్కడ నుంచి ఎవరు కదలలేరు. అక్కడ అలా తేలవలసిందే, ఆకాశంలో గాలిలో తేలుతారు, కిందకి రారు పైకి రారు, ఆ అంతరిక్షంలో తిరుగుతారు. దానికి అంతరిక్షము అని సంస్కృతంలో పేరు. ఇంకా అక్కడి నుంచి కిందకి రాదు పైకి రాదు, అదే త్రిశంకు స్వర్గం అంటే. చాలామందికి తెలియని రహస్యం అదే, అసలు త్రిశంకు స్వర్గం అంటే. అక్కడ మీకు ఇంకో తమాషా చెప్పాలి. మహాభారత యుద్ధం అయిపోయాక జనమేజయ మహారాజు గారికి ఒక అనుమానం వచ్చింది. భీముడు ఏనుగుల్ని చంపి వాటిని గిర్రం తిప్పి పైకి విసిరేశాడు. ఆ విసిరిన ఏనుగులు పైకి వెళ్ళిపోయాయి అన్నావు, కిందకి రాలేదని చెప్పావు, కిందకి రాకుండా ఈ ఏనుగులు ఎక్కడున్నాయి అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు, నా వల్ల కాదంటే అలాంటివి చెప్పడం, భారతం మా గురువుగారు చెప్పింది చెప్పినట్టు చెప్పేస్తాను, కానీ ధర్మ సందేహాలు లైవ్లో అడిగితే నేను చెప్పలేను, అది పద్మాకర్ గారు లాంటి వాళ్ళు చెప్పవలసిందే. ఇప్పుడు ఆ రహస్యం మా గురువుగారు వేదవ్యాసుల వారు చెబుతారని వెంటనే వేదవ్యాసుడిని పిలిచాడు. వేదవ్యాసుడు వచ్చాడు. రాగానే, తండ్రి నాకు ఒక అనుమానం, భీముడు విసిరిన ఏనుగులు ఏమయ్యాయి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, భూమికి చంద్రుడికి మధ్యలో ఉన్న ఒక అంతరిక్షం అని ఉంటుంది, ఆ స్పేస్ షిప్లో ఉండిపోయాయి ఏనుగులు, అక్కడికి వెళ్ళిపోయాయి, అక్కడి నుంచి పైకి వెళ్ళవు కిందకి రావు, అక్కడే ఉన్నాయి ఆ ఏనుగులు అన్నాడు. అక్కడే ఉన్నాయంటారా, మళ్ళీ వీడికి అనుమానం. అయితే చూడని వెంటనే వేదవ్యాసులు హుమ్మని కళ్ళు మూసుకుని ఒకసారి గాలిని కుంభించాడు. ఆ దెబ్బకి ఆ స్పేస్ షిప్లో ఉన్న ఎప్పుడో భీముడు విసిరిన ఏనుగులన్నీ డబడబడబడ రాలిపోయాయి. జైమిని భారతంలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏనుగులు అక్కడికి విసిరాడంటే ఆ భీముడు ఎటువంటి పరాక్రమవంతుడు ఆలోచించండి. మనకి రామాయణం కాస్త కొస్త కాదు, రామాయణమే కాదు మనం చెప్పుకునేది, హనుమంతుడి లీలలు. మహాభారతంలో అరణ్యపురంలో భీముడు ఆంజనేయుడు కలుసుకుంటారు సౌగంధిక పుష్పాలకు వెళ్ళినప్పుడు. అలాంటి ఘట్టాలు విన్నప్పుడు మన శరీరం గగుర్పాటు గురవుతుంది అనమాట, అపూర్వమైన లీలలు. కొద్ది రోజులు పోయాక హనుమంతుడి యొక్క ఇతరములైన లీలలు, కృష్ణుడికి అర్జునుడికి దర్శనమిచ్చినవి, పోటీ పడినవి, ధ్వజదత్తుడనేటటువంటి ఒకనొక వ్యక్తి భ్రష్టుడై హనుమంతుడి ఉపాసన చేసిన ఘట్టం, గాలవుడనే కిరాతకుడు శూర్పణఖ మారువేషంలో వచ్చిన ఘట్టాలు, ఇలాంటి ఎన్నెన్ని ఘట్టాలో పరాశర సంహితలో అయితేనే, అనేకమైన అన్య వానర గీతల్లో అయితేనే ఉన్నాయి. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి హనుమంతుడి ఘట్టం సగమైతే అంతకంతా మళ్ళీ తక్కిన ఘట్టాల్లో ఉన్నాయన్నమాట. ఒకదాన్ని మించిన కథలు అవి, అవన్నీ చివరికి వచ్చేసరికి మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అక్కడ అంటాడు హనుమంతుడితోటి భీముడు, నాకంటే బలవంతుడు ఈ లోకంలో మరొకడు లేడు అనగానే ఈ యుగంలోనే లేడు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఈ యుగంలో లేని మాట నిజమే కానీ అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఈ యుగం వాడు కాదు అని. ఏనుగుల్ని కూడా అక్కడికి విసరగలిగిన శక్తి భీముడికున్నది. అంతకి కొన్ని వేల రెట్లు హనుమంతుడిది, ఇద్దరూ ఇద్దరే, కానీ హనుమంతుడిది అలౌకిక శక్తి, భీముడిది కొంత పౌరుషంతో కూడిన శక్తి అన్నమాట. ఇప్పుడు ఆయన సంపాతి ఇవన్నీ చెబుతూ భూమి నుంచి అంతరిక్షం వరకు ఏడు పొరలున్నాయి. ఈ ఏడు పొరల్లో ఒక్కొక్క పొరని కొన్ని పక్షులు చూడగలవు. అందులో పావురాల వంటి పక్షులు ధాన్యం గింజలు తినేవన్నీ మొదటి దృష్టి కొంతవరకే చూడగలవు. ఇక రెండవ రకమైనటువంటివన్నీ ఏమిటి, కాకులు పళ్ళు తినేవి, చిలుకలు ఇవన్నీ కూడా పళ్ళు తిని చెట్టపళ్ళు తింటే. కాకులు కూడా మర్రి పళ్ళు తినేవి పూర్వం. ఈ మర్రి పళ్ళు మొదలైనవి తినే కాకుల వంటి జీవులన్నిటికీ రెండవ రకం అంటే పావురముల కంటే పైకి వెళ్ళి అక్కడ చూడగలవు. ఏది కింద కొమ్మ మీద కూర్చుని పావురముల దృష్టిని దాటి చూడగలుగుతాయి. ఇంక మూడవది క్రౌంచ పక్షులు, ఈ లకుమిక్కు పిట్టలును. ఇవేం చేస్తాయి, కాకుల కంటే చిలుకల కంటే పైభాగంలో కూడా ఎగిరి అక్కడి నుంచి నేల మీదకు చూడగలవు, నేల మీద నుంచి అక్కడికి చూడగలవు. అందుకే మీకు క్రౌంచ పక్షులు పైన ఎగురుతూ కింద చెరువులో ఉన్న పక్షిని లేక చేపని చూస్తాయి. లకుమికి పిట్ట అని ఒక పిట్ట ఉన్నది, ఆ పిట్ట మూడో పొర దగ్గర ఎగురుతూ అక్కడి నుంచి హఠాత్తుగా కిందకు వచ్చి ఆ చెరువులో ఉన్న చేపను పట్టుకుపోతుంది. అక్కడి నుంచి చూస్తుంది అది కిందకి. అది మూడవ రకం పక్షులు, అంటే మూడవ పొరను కూడా చూడగలవు. ఇక నాలుగవ పొరలు ఉన్నాయి, డేగలు. డేగలు ఈ క్రౌంచ పక్షుల కంటే, ఈ లకుముకి పిట్టల కంటే కూడా పైకి ఎగురుతాయి. అక్కడి నుంచి భూమికి వచ్చి ఆహారాన్ని లాక్కుపోగలవు. ఈ పై స్థానం గ్రద్దలది. అమ్మో గ్రద్దలది ఐదవ పొర. అవి ఎక్కడో విమానంలో పైన ఎగురుతూ చిన్న పిట్టల్లా కనబడి హఠాత్తుగా కిందన్న పావును చూసి పట్టుకుపోతాయి పొట్టలోంచి. పొట్ట దగ్గర ఉన్నవి మళ్ళీ ఆ పైకి చూడగలవు. ఐదవ రకం పొర దాకా వెళ్ళగలిగే చూపు ఆ పక్షులకున్నది. ఆరవ రకం హంసలు, అంటే గ్రద్దల్ని దాటి హంసలు పైకి వెడతాయి. అక్కడి నుంచి నేలకి, నేల నుంచి అక్కడికి చుట్టుకుని వెడతాయి. ఈ ఆరు వరకే ఏ పక్షులైనా వెడతాయి. ఇంకా అది దాటి వెళ్లే శక్తి కేవలం వినతాపుత్రులకే ఉన్నది, అంటే వైనతేయులకే ఉన్నది. గరుత్మంతుడికి ఉంది, సూర్యభగవానుడి రథసారథి అరుణుడికి ఉన్నది. ఈ ఇద్దరు వినతాపుత్రులు, వాళ్ళు వైనతేయులు అని పిలువబడతారు. ఆ వైనతేయ వంశం వాళ్ళం మేము, అరుణుడి కొడుకులం, కాబట్టి మాకు ఆ శక్తి ఉంది. గరుత్మంతుని సంతానం తార్క్ష్యపుత్రుడు అని ఒకడున్నాడు, వాడే బలిచక్రవర్తిని కట్టేసినవాడు. మహా అద్భుతమైన ఘట్టం భాగవతంలో, తార్క్షుడి యొక్క కొడుకు వరుణపాశములతో బలిచక్రవర్తిని బంధించాడు అని ఉన్నది. అనగా గరుత్మంతుడి కొడుకు అతడు. అతడు మాలాగా ఆకాశంలో ఎగరగలడు, అతడు మహావీరుడు. మేమంతా అక్కడికి వెళ్ళగలం, అక్కడి నుంచి చూడగలం ఎంత దూరమైనా. ఆ చూపుని నేను ప్రసరించి లంకానగరంలో ఉన్న సీతని చూశాను. మాకు ఈ శక్తి ఎలా వచ్చిందంటావా? ఆహార బలవత్వాచ్చ, మేము తీసుకునే ఆహారం వల్ల మాకు ఈ శక్తి వస్తుంది. మేము మంచి తీవ్రమైన పావులు మింగుతాం, ఆ పావులు మింగిన వాళ్ళకి ఈ శక్తి వస్తుంది. పావులు మింగితే శక్తి అంటే వాటికి వస్తుంది, మీరు మింగకండి. అది విని, ఇది విని ఒక ఆయన నిజంగా అడిగాడు, పావులు మింగితే దృష్టి వస్తుంది అంటే మేము కూడా తినొచ్చానని. పావులే మిగులుతాయి, దృష్టి రాదు. అది ఆ పక్షులకి భగవంతుడు ఇచ్చిన వరం. దాంతోపాటు మాకు స్వతసిద్ధమైన శక్తి ఉంది. 100 యోజనాలు ఏమిటి, ఇంకా ఎక్కువ కూడా పైన కూడా చూడగలను అని సంపా చెప్పాడు కిష్కింధాకాండలో. నేను 100 యోజనముల పై కంటే కూడా ఎక్కువ చూడగలను ఇక్కడ నుంచే. ప్రస్తుతం కొంచెం వార్ధక్యంలో ఉండడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉంది, కళ్ళదోడు పెట్టుకుంటే ఇంకొంచెం స్పష్టంగా కనబడుతుంది అని ఆ తర్వాత ఏం చెప్పాడు, మీకు ఇంకొక రహస్యం చెబుతున్నాను, తప్పక సీత రావణుని యొక్క నగరంలో ఉంది. దానికి ఉదాహరణగా నా పాత కథ చెబుతున్నా. ఒకరోజున నేను మధ్యాహ్న వేళ నుంచి ఆకలికి తట్టుకోలేక, ఎప్పుడొస్తాడా మా పెద్ద అబ్బాయి సుపారసుడు అన్నం తెస్తాడా అని ఎదురు చూస్తున్నాను నా ఆహారం కోసం. ఆ రోజున మా అబ్బాయి సుపారసుడు చాలా ఆలస్యంగా చీకటి పడుతూ ఉండగా వచ్చాడు సూర్యాస్తమయ్యే సమయానికి. వెంటనే నాకు కోపం వచ్చింది, అసలే ముసలాన్ని, పైగా ఆకలికి మాడిపోతున్నాం, మా పక్షులకి ఆకలి ఎక్కువ, మా వైనతేయ వంశం వాళ్ళకున్న ఆకలి అంతా ఇంత కాదు, భయంకరమైన క్షుధ, అందులో రెక్కలు దిగిపోవటం వల్ల నాకు ఇంకా ఆకలి పెరిగింది, వార్ధక్యం వల్ల తెక్క వచ్చింది, ఈ తెక్కతో కొడుకుని పట్టుకుని తెగ దులిపేసి ఒరే దుర్మార్గుడా, తండ్రి ఇక్కడ ఆకలికి మాడిపోతున్నాడని నీకు తెలియదా, తండ్రికి ఆహారం పెట్టకుండా ఎక్కడ తిరుగుతున్నావురా, నీ ఇష్టం వచ్చినట్టు అని తిరిగాను, తిట్టాను. తిట్టగానే అతడు అన్నాడు, నాన్నగారు నన్ను ఏమనకండి, ఇవాళ అతి కష్టం మీద బతికి బట్టగట్టాను అన్నాడు. ఏమిట్రా నాయన అంటే, ఏమిటి, నేను ఈ పూట ఎక్కడ జంతువులు దొరకలేదు, ఆకలికి తట్టుకోలేక ఆకాశ మార్గం నుంచి కిందకి చూసి సముద్రంలో మొసళ్ళు తిమింగలాలు పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయేమో పట్టుకు తెద్దామనుకున్నాను, అయినా సముద్రం నుంచి ఒక్క జంతువు పైకి ఎగరడం లేదు. ఆ సమయంలో ఆకాశ మార్గంలో ఒక నల్లని పురుషుడు ఒక సుందరీమణిని ఎత్తుకుపోతున్నాడు. ఆ సుందరీమణి బాబోయ్ రామ లక్ష్మణాన్ని ఏడుస్తోంది. నేను ఆ ఇద్దరిని ఆహారంగా పట్టుకుందామని వాళ్ళ మార్గానికి అడ్డం వెళ్ళా. దాంతో ఆ ఎగిరినటువంటి వాడు, ఆ వస్తున్నటువంటి వాడు చేతులు జోడించి, ఇదిగో నేను నీకు అపకారం చెయ్యను, నువ్వు నాకు అపకారం చేయకు, మన ఇద్దరం విరోధులం కావు, దయతో నాకు దారి వదిలిపెట్టేయి అన్నాడు. సహజంగా ఎవరైనా దారి ఇమ్మని అడిగితే శత్రువుకు కూడా దారి ఇవ్వడం మన వైనతేయ వంశం వాళ్ళ లక్షణం. అందులో అతడు ఎవడో కాని వినయంగా దారి ఇమ్మని అడిగాడు, అందుకే జాలిపడి పక్కకి తప్పుకున్నాను. కాకుల్లాంటి పక్షులు కూడా శరణు అంటే కరుణిస్తాయి, మనం కరుణించుకుంటా ఉంటామనన్నా అందుకే వదిలేశాను, లేతేనా వాళ్ళిద్దరిని ముక్కుతో కరిచి పట్టుకొచ్చి నీకు పెట్టేసేవాడిని. అలా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కొంతమంది సిద్ధులు ఆకాశంలో తిరిగే చారణులు వచ్చి నా భుజం తట్టి, ఒరే నీ అదృష్టం బాగుండి బతికెవరా అన్నారు. అదేమిటన్నాను నేను, నువ్వు నిజంగా అదృష్టవంతుడురా, ఆ వెళ్ళినవాడు ఎవడో తెలుసా, లంకా నగరాధినేత రావణుడు ఎత్తుకుపోతున్నది రామపత్ని సీతని, నువ్వు గనక వాడికి దారి ఇవ్వకుండా పొరపాటున అడ్డం వెళ్ళుంటేనా చిన్నాభిన్నం చేసేసేవాడు నీ శరీరానికి కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేవాడు, నువ్వు వాడిని వదిలేశాను ఏదో దయా అనుకుంటున్నావు, దయ కాదు, వాడు ఇంక యుద్ధం చేయటం ఇష్టం లేక తొందర తొందరగా సీతను ఎత్తుకుపోవాలి, సీతను ఎత్తుకుపోయేటప్పుడు ఆలస్యం అయితే ఏమొస్తుందో అనుకుని తొందరపాట్లో ఉన్నాడు. సీతని తన అంతఃపురానికి తీసుకుపోవాలి అనే కోరికతో ఆందోళనతో త్వరతో ఉన్న కారణం చేత వాడు యుద్ధం చేయలేదు, కానీ ఇంకోడెవడైనా అడ్డం వస్తే ఒక్క దెబ్బకి నరికేసేవాడు. ఎంతో పూర్వం ఓ పక్షి పని అయిపోయింది, నీ పని అవ్వలేదు, నీవి లేచిన వేళ మంచిది, లేచి ఎవరి మొహం చూసావో అన్నారు నాన్న. వాడు రావణుట్ట ఎవరిని ఎత్తుకుపోయేట ఈ గందరగోళంలో ఆహారం లేకుండా వచ్చాను అని చెప్పాడు. ఆనాడు మా అబ్బాయి చెప్పిన మాటలను బట్టి కూడా
రావణుడే ఎత్తుకు వెళ్ళాడు సీతని సుపార్శుడు చెప్పిన మాటల్ని బట్టి. కాబట్టి సీత అక్కడ అంతఃపురంలో కనబడుతున్నది, సింసుపవృక్షం కింద కనబడుతున్నది. మీరు వెళ్ళండి, ఉత్సాహంతో ఉండండి. మీరు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు. మీ వానరుల యొక్క వీరత్వం కనబడుతున్నది నాకు. మీ ముఖాలలో సముత్సాహం ఉన్నది, శరీరంలో భుజబలం ఉన్నది. తదలంకాల సంగేన క్రియతాం బుద్ధి నిశ్చయ నహి కర్మసు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాహ. మీరు బుద్ధిమంతులు కూడా అన్నాడు ఆయన. నేను నిశ్చయించి చెబుతున్నాను, మీరు కాలమును ఎరిగి పనులు చెయ్యగలరు. బుద్ధిమంతులైన వాళ్ళకి, పని చెయ్యాలని పట్టుదల కలిగిన వాడికి, విజయం తప్ప అపజయం పొందకూడదు అని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నవాడికి ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది. మీరు తలుచుకుంటే చేయగలరు, వెళ్ళండి, సీతను అన్వేషించండి అని తర్వాత నన్ను కొంచెం సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. వీళ్ళు ఆయన్ని జాగ్రత్తగా సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు. వెంటనే ముక్కుతోటి నీళ్లు తీసుకుని సోదరుడికి జలాంజలి సమర్పించాడు. తిలోదకాలు ఇవ్వాలి, నిజానికి నువ్వులు నీళ్లు కలిపి ఇవ్వాలి, కానీ ప్రస్తుతం నువ్వులు లేవు. ఉన్న నీళ్లతోటే ఆయన తమ్ముడికి తర్పణమిచ్చి రుణం తీర్చుకున్నాడు. శరీరం విడిచిపెట్టిన వాడు ఎవడైనా మనకి బంధువు అని తెలిస్తే, ఎప్పుడు తెలిస్తే అప్పుడు వెంటనే నీళ్లు ఇవ్వాలి తర్పణంగా. కుదిరితే నువ్వులు నీళ్లు కలిపి, ఏమీ లేకపోతే కనీసం నీళ్లైనా సరే. ఇదో ఫలానా సుపర్ణ ముద్దిశ్య సుపర్ణస గోత్రోద్భవ ముద్దిశ్య అని వెంటనే నీళ్లు విడిచిపెట్టేశాడు ఆయన. కశ్యప ప్రజాపతి వంశం వాళ్ళు, వీళ్లలో అందరికీ కాశ్యపసగోత్రం లేదు. ఒక్క గరుత్మంతుడికి, అరుణుడికి, ఆ వంశం వాళ్ళకి సుపర్ణ గోత్రం అని ఒక గోత్రాన్ని ఇచ్చారు. ఎందుకంటే గరుత్మంతుడు వాళ్లలో చాలా గొప్పవాడు. శ్రీ మహావిష్ణువు మీ వంశం వాళ్ళందరికీ గరుత్మంతుడి గోత్రమే అన్నాడు. అందుకే సుపర్ణ గోత్రోద్భవస్య జటాయుషముద్దిశ్య జలాంజలిం ప్రదామి దాస్యామి అని వెంటనే నీళ్లు విడిచిపెట్టేసి ఆ తర్వాత పక్కకొచ్చి, నిశాకర మహర్షి నాకు ఎప్పుడో చెప్పాడు రెక్కలు వస్తాయని, నాకు చాలా కాలం క్రితం చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మనకి ప్రారంభంలో కూడా చెప్పాడు ఆయన, నేను నిశాకరుడనే ఒక ఋషికి మేము మా తమ్ముడు నమస్కారం చేసేవాళ్ళం, ఆయనే అభయం ఇచ్చాడని ఆయన్ని ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని ఆయన చెప్పిన మరో మాట కూడా గుర్తుకొస్తున్నది. సీతని రావణుడు అపహరించి అశోక వృక్షాల కింద పెడతాడు. అప్పుడు సీత మళ్ళీ రామదర్శనం అయ్యేదాకా ఏ ఆహారము స్వీకరించదు. రాముడి దర్శనము లేని సీత మళ్ళీ రాముడిని చూసేదాకా ఇతరుల ఆహారం తీసుకోను అని ఒక నియమం పడుతుంది. లంకానగరంలో ఎన్ని భక్ష్యాలున్నా, ఎన్ని భోజ్యాలున్నా, పానీయాలున్నా అవేవి ఆవిడ ముట్టుకోదు. ఆహారం లేకుండా భూలోకంలో ఉన్న స్త్రీ మరణించకూడదు, అందులో సీత అసలు మరణించకూడదు. అందుకని కృతజ్ఞతతో అయితేనేం, భక్తితో అయితేనేం. ఇంద్రుడు ఏం చేసేవాట రోజును, పరమాన్నంతు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవః నభోక్షతి మహాభోగా దుఃఖే మగ్న యశస్విని సాచ కామయీ ప్రలోభ్యంతి భక్ష్యై భోజ్యైశ్చ మైథిలి యదన్నం అమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం. ఇంద్రుడికి సీతాదేవి అంటే భక్తి. అసలు అమ్మ కాపాడబడితేనే, అమ్మ రక్షణలో ఉంటేనే, అమ్మ సుఖంగా ఉంటేనే రేపు రాముడు ఇక్కడికి వచ్చి ఈ రావణుణ్ణి, లంకానగరాన్ని నాశనం చేస్తాడు. సీతాదేవి ఏం చేస్తుంది, ఎన్ని రకాల పిండి వంటలున్నా, ఎన్ని భక్ష్యాలున్నా, ఎన్ని మంచి మధుర పదార్థాలున్నా, పానీయాలున్నా, లేహ్యాలున్నా, ఫలాలున్నా, రావణాంతఃపురం నుంచి వచ్చినవేమీ స్వీకరించదు ఆహారంగా. ఇప్పుడు ఆవిడ బ్రతకాలి. పైగా స్త్రీగా ఉంది ఆవిడ. అమ్మవారు అక్కడగా ఉంటే వేరే విషయం, మానవ స్త్రీ. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు, ఒక పరమాన్నం అంటే అమృతాన్నం పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే ఒక ముక్కలు చెప్పాలంటే బ్రహ్మలోకంలో ఉన్న అమృతాన్నే పరమాన్నము అంటారు. ఈ దేవలోకంలో ఉన్న అమృతం కంటే కూడా గొప్ప అమృతం ఒకటి బ్రహ్మలోకంలో ఉన్నది. దానికి పరమ అన్నం అంటే ఉత్కృష్టమైన ఆహారం. ఆ అమృతం ద్రవ రూపంలో ఉంటుంది, తెల్లని పాలవలే ఉంటుంది, అద్భుతమైన సురభి అనే గోవు క్షీరంలో ఉంటుంది. అటువంటి అమృత అన్నాన్ని ఆవిడ దగ్గర పట్టుకొచ్చాడు. పట్టుకురాగానే ఒకసారి తినేయలేదు ఆవిడ. అందులోంచి ఒక ముద్ద తీసి, రాముడు లక్ష్మణుడు బ్రతికి ఉంటే వారికి ఈ ముద్ద చెందుగాక అని అక్కడ పెట్టి అప్పుడు మిగతా సేకరించింది. అందుకే ఆవిడ చిట్ట చివరి దాకా ఏ ఆహారం లేకుండా బ్రతికింది. ఇక్కడే ఉన్నది గొప్ప విషయం. ఇది ఎందుకు చెబుతున్నాడు అసలు, నిశాకరుడు ఎందుకు చెప్పాలి సంపాతికి, సంపాతి వీళ్ళకి ఎందుకు చెప్పాలి అంటే అమ్మవారు నిరాహార, రాముడు లేకుండా ఏమీ తినదు.
ఆవిడ లోపల ఎంత గొప్ప పతివ్రతా భక్తి అంటే, ఒక వ్యక్తి బతికున్నాడో లేదో తెలియకపోతే బతికున్న రోజుల్లో రోజు రాముడికి అన్నం పెట్టి తినేది. భర్తకు అన్నం పెట్టకుండా పూర్వకాలంలో భార్యలు పతివ్రతలను ఉండేవారు, వాళ్ళు తినేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఆవిడ ఎక్కడో దూరంగా ఉంది లంకలో, భర్త ఉన్నాడో లేదో తెలియదు, లక్ష్మణుడు ఉన్నాడో లేదో తెలియదు. మహాశక్తి కలిగిన పతివ్రతలు మానసికంగా సంకల్పించుకుని మొదటి ముద్ద అక్కడ పెడితే వాళ్ళు బ్రతికి ఉన్నా వారికి చెందుతుంది, వాళ్ళ ఆకలి తీరుస్తుంది. శరీరం విడిచిపెడితే వాళ్ళకి మోక్షానికి పంపిస్తుంది. అందుకని నా భర్తలు క్షేమంగా ఆకలి లేకుండా ఎక్కడున్నా అడవుల్లో తిరుగుతున్నా ఈ అమృతాన్నంతో సుఖంగా ఉండాలి అని పంపించింది ఆవిడ. ఆ తర్వాత ఒకవేళ పొరపాటున దైవం అనుగ్రహించక శరీరం విడిచిపెడితే కూడా వాళ్ళు స్వర్గానికో లేక ఊర్ధ్వగతులకో వెడతారు. అది పతివ్రతలకు ఒక నియమం. కానీ ఈవిడ ఉద్దేశ్యం బ్రతికున్నా శరీరం విడిచిపెట్టినా కూడా చెందాలని చెప్పినా వాళ్ళు బ్రతికుంటారనే నమ్మకంతో విడిచిపెట్టింది. ఎక్కడో అశోకవనంలో ఒక్క ముద్ద అమృతాన్ని విడిచిపెడితే అది భర్తలకి చెందేలా చెయ్యగలిగిన సీత తన అన్వేషణ కోసం వచ్చే మిమ్మల్ని రక్షించకుండా ఉంటుందా, అందుకని మీరు వెళ్ళరండి అందుకని. అసలు బతికున్నారో లేకపోయినా అయినా వాళ్ళని బతికించగలిగే శక్తి ఉంది ఒక్క ముద్దకి. ఒక్క ముద్దతోటి అంత వాళ్ళని రక్షిస్తున్న ఆవిడకి దివ్య దృష్టి ఉన్నది. కాబట్టి ఆవిడ ఏంటంటే తన భర్త పంపగా ఎవరైనా తనని చూడ్డానికి వస్తారని అలా వచ్చే వాళ్ళని రక్షించాలని శపథం చేసి లోపల ఉంటుంది. మీరు బయలుదేరితే మీ రక్షణ ఇంకెవరూ చేయక్కర్లా, ఆవిడే చేస్తుంది. ఆవిడ శక్తి అటువంటిది. ఈ విషయాన్ని ఎప్పుడో నిశాకరుడు చెప్పాడు, కాబట్టి మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఎంత ధైర్యం చెప్పాడండి సంపాతి, మహోపకారం చేశాడనమాట. ఇలా అని సీత లభిస్తుంది లభిస్తుంది లభిస్తుంది. సీత మహిమ వల్ల, రాముని మహిమ వల్ల, మా గురువుగారు నిశాకరుడు చెప్పడం వల్ల, వీటన్నిటి వల్ల నాకు నూటికి నూరు పాళ్ళు సీతాదేవి మీకు కనబడుతుంది. ఆ శ్లోకం చాలా ఇష్టమైన శ్లోకం నాకు. సర్వథాక్రియతాం యత్న సీతామధిగమిష్యత పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యేకారక. ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తి అమృత శక్తి అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోయినా లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా మంచం మించి లేవలేకపోయినా బాగా కఫం పెరిగిపోయినా అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చొప్పున చదివితే మంచి అవయవ లాభం. కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. జోగన్నపాలెం అనే ఒక ఊళ్ళో ఒక అబ్బాయి పడిపోతే కాలు విరిగిపోయింది, కట్టేశారు. మా నాన్నగారు ఈ శ్లోకాన్ని అలా చదివిస్తే వాడు మళ్ళీ నెలలాళ్ళకి శుభ్రంగా తిరిగి చెట్లెక్కాడు. అలాంటి మహిమ కలిగిన మహామంత్ర శ్లోకం. ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నారంటే పదే పదే మీకు సంపాతి వీళ్ళకి చెప్పాడు సీతాదేవి గురించి, మీరు వెళ్ళండి ఆవిడ దొరుకుతుందని. అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎర్రగా రెక్కలు వచ్చేసాయి, అద్భుతంగా రెక్కలు వచ్చాయి, మంచి బలమైన రెక్కలు వచ్చాయి. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, చూసారా నేను సీత మీకు లభిస్తుందని అక్కడ ఉందని చెప్పగానే నాకు రెక్కలు వచ్చాయి. రాముడి గురించి సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించి వారికి ఉపకారం చేయాలనుకున్నా వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి. అందువల్ల పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యయకారక, దానికి ఉదాహరణకు నాకు రెక్కలు రావడమే, మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఏం చేశాడు, ఎగిరిపోయాడు. అది వేరే విషయం. ఇందులో ఆయనకి రెక్కల లాభం అనే వంకతోటి ఒక మంత్రాన్ని ఇమిడ్చారు. ఈ మంత్రం మహామంత్రం, పరమ మంత్రం, చాలా పవిత్రమైన మంత్రం. ఇందులో మొదటి అక్షరం సా అనేది సీతాదేవికి సంబంధించిన బీజం, తత్సవితురువరేణ్యంలో బీజం. అందులో త్నహ అనేది ఉన్నదే, అది వికలాంగుల్ని బాగు చేసేటటువంటి ధన్వంతరి మంత్రం. తర్వాత సీతామన మధిగమిష్యత అన్న దాంట్లో సి అనేది ఉన్నదే, అది బుద్ధి జ్ఞానాన్ని పెంచే మంత్రం. పకారము అనేటటువంటిది ఉత్సాహాన్ని పెంచే మంత్రం. ఈ బీజములను కలిపి ఈ శ్లోకంలో పెట్టారు. అందుకే పూర్వకాలంలో బాగా చదువుకున్న పెద్దలు మా చిన్నప్పుడు ఈ శ్లోకాన్ని రోజు 3 పూట్ల 3 సార్లు చదివేవారు. నేను కూడా ఒకసారి చిన్నప్పుడు చాలా అల్లరి చేసిన వాళ్ళని. అల్లరి అంటే పిచ్చి అల్లరి కాదు, ఓ చెట్టు ఎక్కి మా అమ్మగారు వేపాకు కొయ్యమంటే, వేప చిగురు కొయ్యమంటే ఆ వేప చిగురు కోసం చెట్టు ఎక్కి తొందరలో అమ్మగారి కోరిక కోసం డామరి కిందకు దూకాం. దూక్కగానే చచ్చినంత పనే ఇది లోపల ఒక గాల్ బ్లాడర్ ఏదో పగిలింది, ఇటు లోపల మొత్తం మీద ఒక రక్తం బయటకు వచ్చింది. అది రాగానే హోమియోపతి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఈలోపు ఈ శ్లోకాన్ని 6 సార్లు చదివించారు మా నాన్నగారు. చిత్రం చెప్పంటారా, ఆ డాక్టర్ గారు అన్నారు ఎక్స్రే తీయించి, ఇదేం విచిత్రం అండి, పగిలి వెంటనే ఎలా తుక్కుపోయిందో తెలియట్లేదండి, అసలు మందు వేయక్కర్లేదండి అన్నారు. నిజం చెప్తున్నాను, ఇదేం ఇందులో నేను రవ్వం తత్సవ చెప్పట్లా, నేను నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలిసిదనమాట. నాతో పాటు చదువుకున్నవాడు ఇప్పటికో హిందీ పండిట్ చేస్తున్నాడు. చెట్టు మించి కింద పడ్డం ఏంటి, ఆ లోపల ఉన్న ఒక ట్యూబు రక్తనాళం పగిలి అది ఏ మందు లేకుండా అతుక్కోవడం అంటే ఏ సైన్స్కి అందదు అది. యావజ్జీవితం ఎప్పుడు ఇది 12 ఏళ్ల వయస్సులో ఇప్పుడు ఇన్నాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే ఇటువంటి అనేకమైన గొప్ప గొప్ప శ్లోకాల ప్రభావం అవి. దీనికి వైద్యశాస్త్రంలోని పవిత్రమైన మందులు కూడా తోడయ్యాయంటే అందుకే వైద్యో నారాయణో హరి అనేవారు పూర్వకాలంలో. వైద్యుడు మందుని నారాయణ స్మరణపూర్వకముగా ఇస్తే, మనం నారాయణ స్మరణపూర్వకంగా వేసుకుంటే వెంటనే ఇంకా ఆరోగ్యం తొందరగా లభిస్తుందన్నమాట. పూర్వం వైద్యో నారాయణో హరి అని మంత్రం చదివి అప్పుడు నోట్లో మందు వేసేవారన్నమాట. ఈ గొప్ప శ్లోకం ఎప్పటికైనా భక్తులందరినీ రక్షిస్తుంది కాబట్టి వీలున్నప్పుడల్లా చదువుకోండి. 3 పూట్ల 3 3 9 సార్లు అనమాట, ఉదయం 3 మధ్యాహ్నం 3 సాయంత్రం 3. ఆరోగ్యం వచ్చి తీరుతుంది, నమ్మి చేసుకోండి అంతే. ఇప్పుడు సంపాతి రెక్కలు వచ్చాయి, రాగానే అబ్బా ఎర్ర ఎర్రగా భలే ఉన్నాయి రెక్కలు. ఈ రెక్కలు రావడంతో పాత యవ్వనం వచ్చింది, ఓపిక వచ్చింది, శక్తి వచ్చింది. ఎంత పూర్వం దాకా నీరసంగా ఏదో రిటైర్ అయిపోయాను, కదలలేను, ముక్కుతూ ములుగుతూ ఉండేవాడు. ఉష్యం లేచాడు, నా రెక్కల బలం చూసుకుంటాను మళ్ళీ అని ఛామ్మని ఎగిరిపోయాడు. ఆ ఎగరడం ఎలా ఉందంటే గరుత్మంతుడు ఎగిరినట్టుంది. రాముడి భార్య ఉన్న స్థానం చెప్పగానే రెక్కలు వచ్చాయి, యవ్వనం వచ్చింది. వాడు చిరంజీవి, యుగాంతం వరకు ఉంటాడు కాబట్టి దానికి కావలసిన బలం వచ్చింది, ఉత్సాహం వచ్చింది, రివ్వును ఎగిరిపోయాడు. ఇప్పుడు చాలామంది కొంత అనుమానం వచ్చి అడిగారు కొందరు, ఏమండి రెక్కలు లేవు, నాకు ఓపిక లేదు, అందువల్ల సీతను చూసి చెబుతున్నాను, వాక్కుతో సాయం చేస్తాను తప్ప శరీరంతో చేయలేను అన్నాడు కదా, ఇప్పుడు రెక్కలు వచ్చాయి, ఏ ఎగిరి వెళ్ళి చూడొచ్చుగా సీతని, తక్కన ఏ హనుమంతుండో లేకపోతే వానరుల్లో పట్టుకుపోతే ఇంతమందిని పట్టుకెళ్ళగలడు ఆయన. తలుచుకుంటే ఇంతమంది వానరుల్ని వీపు మీద కూర్చోబెట్టి నిమేష మాత్రంలో తీసుకెళ్ళి వదలచ్చుగా, కానీ సీతాన్వేషణ చేసే అధికారం ఇతనికి లేదు, అధికారం ఉండాలి. రెక్కలు మాత్రమే పొందగలడు, వాక్కుతోటే సాయం చేయగలడు. సీతాదేవిని చూసే శక్తి, అధికారం, గుర్తించే బాధ్యత ఒక్క హనుమంతుడిదే. దానికి ఉదాహరణగా గోవిందరాజుల వారు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే, తాడుతోటి యశోదాదేవి రోటికి కట్టింది కృష్ణుణ్ణి, కృష్ణుడు రోటిని రోలు ఈడ్చుకుంటూ వెళ్ళి నలకూబర మణిగ్రీవులకి శాపవిముక్తి చేశాడు. అప్పుడు చాలామంది వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడికున్న నడుముకున్న తాడు ఎందుకు విప్పలేదు అని అడిగారు. అప్పుడు చెప్పారన్నమాట, అందులో స్వయంగా శ్రీ శుకులవారే చెప్పారు, ఏమని, అది భక్తి పాశం, భక్తి ప్రేమభక్తితో యశోద కట్టింది ఆ తాడు. ప్రేమభక్తి కలిగిన యశోద నందుడు ఆ ఇద్దరే కట్టగలరు, ఇప్పగలరు ఆ తాడుని. కృష్ణుడు కూడా ఇప్పుకోలేడు, ఆయన కూడా తనంతా తాను ఇప్పుకోలేట, అది ప్రేమపాశం అంటారు దాన్ని. అలాగే ఇక్కడ కూడా సీతాన్వేషణ అనే కార్యక్రమానికి వెళ్ళడం అనేది అసంభవం. సంపాతికి ఎంత బలం ఉన్నా ఒకవేళ వెళ్ళినా మళ్ళీ ప్రమాదం మొదలుకు వస్తుంది వాడికి. అవన్నీ తెలుసు కాబట్టి కృతజ్ఞత లేక కాదు, ఈ పని ఎవరు చెయ్యగలరో అతనికి విచక్షణ ఉన్నది. ఆ చేసేవాడికి కట్టేబెట్టాడు, ఆయన దారిని ఆయన ఎగిరిపోయాడు. ఆకాశమివ దుష్పారం సాగరం ప్రేక్ష్యవానరాహ విషేదుః సహసా సర్వే కథం కార్యమితి బ్రువన్. ఆయన దారిని ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం మీద వెళ్ళకి ఒక విషయం మాత్రం తెలిసింది, సముద్రం దాటి వెళ్ళాలి, అక్కడ మధ్యలో ఎక్కడో ఒక ద్వీపం ఉంది, అది లంకాద్వీపం. ఆ లంకాద్వీపాన్ని రావణుడు పరిపాలిస్తున్నాడు, అక్కడ ఒక వనం ఉంది, ఆ వనంలో సీత ఉన్నది, బాగానే ఉంది. కానీ వెళ్ళడం ఎలాగా, చూద్దాం సముద్రం అని దగ్గరకు వచ్చారు పాపం. ఇప్పుడు చాలా దూరంగా ఉన్నవాళ్ళంతా కలిసి దర్భల మీద నుంచి లేచి దగ్గరకు వచ్చారు. ఒక్క క్షణకాలం వీళ్ళు కంపించిపోయారు, వీళ్ళని చూసి సముద్రుడు రెచ్చిపోయాడు. పెద్ద పెద్ద కెరటాలు, ఉల్లోఠోత్తుంగ తరంగాలు అన్నమాట, అవి పెద్ద పైకి లేచిపోతున్నాయి. అటువంటి కెరటాలని అసలు ఇక్కడి నుంచి చూస్తే కన్ను పొడుచుకున్నా ఎక్కడా మధ్యలో ఏముందో తెలియటం, అంతా జలం జలం, అగాధ జలరాశి. మళ్ళీ మొదలుకు వచ్చింది సమస్య. అందుకని అందరూ ఆకాశం ఇవ దుష్పారం, ఆకాశంలాగా కనపడుతుంది ఇది, భూమి మీద ఆకాశం సముద్ర రూపంలో ఉందా అన్నట్టుగా. ఆకాశంలో ఎగరడం కొంత దూరం ఎగిరాక నేల మీద ఎక్కడన్నా ఏ చెట్టు కొమ్మ మీద కూర్చోవచ్చు మనం, కానీ సముద్రంలో ఎగడం మొదలెడితే దిగడానికి ఏముండదు, అందులో పడ్డమేను. పైగా అందులో ఏమి భయంకరమైన తిములు, తిమింగలాలు, భయంకరమైన సర్పాలు, పెద్ద పెద్ద పాములు ఉంటాయండి, సముద్రంలో వెయ్యేసి పడగల పాములు ఉంటాయి. పాతాళ లోకవాసులంతా సముద్రం నుంచి పైకి వస్తారు. అవి కాకుండా మొసళ్ళు ఇంకా ఎన్ని రకాల క్రూర జంతువులకు ఆలవాలం అది సముద్రం అంటే. ఆ సముద్రాన్ని చూచి మనం ఎలా వెడతామా అని వెళ్ళి వాళ్ళు కిన్నులైపోయారు. అందరూ విషేదు విషాదంలో పడిపోయారు, దుఃఖంలో పడిపోయారు. కథం కార్యమితి భ్రువన్, ఒకళ్ళకొకళ్ళ ముఖాలు చూసుకుని మన కర్తవ్యం ఏమిటి, ఏం చేద్దాం, ఎవడికి వాడే పక్కవాడిని ఎవరూ చెప్పడం లేదు. అయ్యో ఇంతవరకు ఉన్న కార్యం ఒక ఎత్తు, ఇప్పటి కార్యం ఒక రకంగా ఉంది అని మళ్ళీ కూలబడిపోయారు. ఢామ్మని కింద కూలబడిపోయి వెళ్ళలేం, సముద్రం దాటలేం అని మూతి ముక్కు బుచ్చు కూర్చున్నారు. చెప్పాను కదా ఒక్కొక్కప్పుడు దుఃఖం వచ్చినా మంచి ఉత్సాహం కలిగిన వాడు అంగదుడు, యువరాజు, నాయకుడు. నాయకుడు ఎప్పుడూ నిరుత్సాహం పొందకూడదు. వెంటనే లేచి మనకు అన్నీ శుభశకునాలే అవుతున్నాయి, అసలు ఇక్కడ దాకా రాగలమా మనం, వచ్చాం. వచ్చినా మనకి సీత ఎక్కడ ఉన్నదో జాడ తెలిపేవాడు ఎవడన్నా దొరుకుతాడా, దొరికాడు అది కూడా. కాబట్టి పనులు చాలా వరకు వాటంతటవే మనల్ని తోసుకొస్తున్నాయి. మనకి సీతను చూసే యోగం ఉంది. ఇప్పుడు మీరు విషాదం పొందకూడదు. న విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమః విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధయివో రగః. ఎప్పుడు మనస్సులోనికి దుఃఖము రానివ్వకూడదు. అన్నిటికంటే మానవుడికి గొప్ప దోషం దుఃఖం, ఏడుపు. ఎట్టి పరిస్థితుల్లో ఏడవకు, ఎట్టి పరిస్థితుల్లో దుఃఖాన్ని మనస్సులోకి రానివ్వకు, ఎప్పుడూ ధైర్యంతో ఉండాలి. అన్ని దోషాల్లోకి భయంకర దోషం విషాదమే. విషాదం మనిషిని నాశనం చేసేస్తుంది. ఎలాగా, క్రుద్ధ యువ ఉరగహ బాలం, బాలుణ్ణి కోపించిన విషసర్పంలాగా, కోపించిన విషసర్పం పిల్లవాడిని కాటేసి చంపినట్లుగా జీవుల్ని విషాదమే చంపేస్తుంది. కాబట్టి ఎప్పుడు విషాదం పొందకూడదు. దుఃఖం మనిషిని కురంగదీస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. జ్వరము మందు వేస్తే తగ్గుతుంది, చింతాజ్వరం మందుకి లొంగదు ఎప్పుడు. అందుకే చింతించకూడదన్నారు, దేనికి చింతిద్దన్నారు. కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జఫకుల్ వంటక మెచ్చగిల్చునే పదివేలు ఇతర వైభవముల్ పదివేలు మానసం బంటునే. కాశీఖండంలో వింధ్యపర్వతం అంటాడు, చింత ఒకటి పట్టుకుందంటే, దుఃఖం పట్టుకుందంటే ఇక అక్కడి నుంచి వాడికి కంటికి నిద్ర రాదు, రతికేళి సుఖం కాదు, ఎన్ని వంటకాలైనా రుచిగా ఉండవు నాలుక్కి, మంచి రుచి కలిగిన పదార్థం రుచి అనిపించదు, ఎన్ని వైభవాలైనా మనస్సుకి ఎక్కవు. అందుకే చింత రానివ్వకూడదు. చింత మందు లేకుండా మనిషిని చంపేస్తుంది. జ్వరం కంటే చింతాజ్వరమే ప్రమాదం. జ్వరం కొద్ది రోజులే పీడిస్తుంది, చింతాజ్వరం యావజ్జీవితం పీడిస్తుంది. ఇప్పుడు ఆ చింతలోకి మీరు వెళ్ళొద్దు, నిశ్చింతగా ఉండండి. ఏం మనం ఆమాత్రం తలుచుకుంటే సముద్రం దాటలేమా, లంకానగరానికి వెళ్ళలేమా? రండి, మీరందరూ ఇలా కూర్చోండి. మీలో ఎవరు ఉత్సాహవంతులో నాకు చెప్పండి. సముద్ర లంఘనం చేసేవారుంటే ముందుకు రండి, వారికి నేను కంకణం కడతానన్నాడు. ఎది కశ్చిత్ సమర్థో నహ సాగర ప్లవనే హరి సదదాత్వ్యహన శీఘ్రం పుణ్యాం అభయదక్షిణాం. మనలో ఎవడైనా సముద్రమును లంఘించి ఈ లంకానగరానికి వెళ్ళగలను అనే ధైర్య సాహసాలు కలిగిన వాడుంటే రండి. ఆ పుణ్యం కట్టుకోండి అన్నాడు అండి. ఇదో మంచి మాట, పుణ్యం. శీఘ్రం పుణ్యాం అభయదక్షిణాం. మనం తెలుగులో చీటికి వాటికి ఎవరన్నా ఉంటే పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి అంటాం కదా, అదనమాట. అభయమిచ్చి ఆ పుణ్యాన్ని మూట కట్టుకోండి, ఏరి రండి అన్నాడు. పదే పదే చెప్పాడు, అయినా ఎవరికి వాళ్ళు అలా కూర్చునున్నారు. ఒక్కొక్కప్పుడు అంతే జీవులు అంత తొందరగా బయటికి రారు. ఎవడికి వాడు పక్కవాడి సంగతి చూద్దాం అనుకుంటున్నారట. అది ఒకసారి ఉపన్యాసం అయ్యాక మంచినీళ్ళు అన్నాను, ఎవడికి వాడే అదేదో వాళ్ళ బాధ్యత అన్నట్టుగా వాళ్ళ దగ్గర మంచినీళ్ళు ఉన్నా పట్టుకొచ్చి ఇచ్చినాడు ఒక్కళ్ళేడు. చివరికి పరిగెత్తుకుంటూ నేనే వెళ్ళి మంచినీళ్ళు తగ్గాను. ఎవడికి వాడికి భయం ఏమిటంటే, అమ్మో అంత గుడుగు గారికి మనమేం మంచినీళ్ళు ఇస్తాం అని. మనమేం మంచినీళ్ళు ఇస్తామంటే వాడు వస్తాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఉత్సాహంతో బయటికి రావలసిందే, నిరుత్సాహంతో కూర్చోకూడదు. ముందు ప్రయత్నం చెయ్యాలి. చెట్ట చివరికి పదే పదే అంగదుడు కోరగా కోరగా ముందుగా గజుడు లేచాడు. గజుడు అంటే గజం దూకేవాడని కాదు, ఆయన పేరు గజహ. నేను 10 యోజనములు తప్పక దూకగలను సముద్రంలో. 10 యోజనాలు దూకాక అక్కడ చెట్టు ఏదన్నా ఉందనుకోండి, కూర్చుని మళ్ళీ దూకగలను. కానీ మధ్యలో చెట్లు ఉండవు, అది పెద్ద సమస్య. 100 యోజనాలు వెళ్ళాలంటే ఆయన పాపం ముందు బయటకు వచ్చాడు అతి కష్టం మీద. డొనేషన్ అది 10 అన్నాడు. ఇప్పుడు గవాక్షుడు లేచాడు, నేను 20 యోజనాలు ఎగరగలను, నా బలం నాకు తెలుసు. గవయుడు లేచాడు, వేలంపాట పెంచినట్టుగా పెంచుకెళ్ళారు, 30 అన్నాడు. శరభుడు లేచాడు, 40. ఇప్పుడు గంధమాదనుడు లేచాడు, 50 యోజనాలు దొక్కగలను. మైందుడు 60, వాళ్ళ సోదరుడు ద్విధుడు 70 వరకు వెళ్ళిపోతానన్నాడు. ఇక్కడు సుషేణుడు లేచాడు, 80 యోజనాలు అవలేలగా దూకుతాను. అప్పుడు అందరూ అలా అన్నారు. జాంబవంతుల వారు వచ్చారు, పెద్ద ఆయన. నాయనలారా, నేను ఒకప్పుడు ఉత్సాహంగా తిరిగిన వాడినే, దూకిన వాడినే, ఏం చేస్తాను? ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయి ఉన్నాను. సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ నాది, అంత సర్వీస్ నా వయస్సు అటువంటిది. ఇప్పుడు 90 యోజనములు దూకగలను, కానీ అంతకు మించి నేను రాలేను. జాంబవంతుడు చాలా గొప్ప మాట అన్నాడు, నేను ఒకప్పుడు వామనావతారం ఎత్తిన విష్ణువు చుట్టూ 21 సార్లు కిష్కింధాకాండలో ఈ సర్గలో చెప్పారు, 66వ సర్గలో ఏమని 21 సార్లు ఎగిరి వచ్చేట, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేట. నవగ్రహాలయం ఇంత చిన్న గ్రహాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి రా అంటే, అయ్యో అవి 9 చెయ్యాలంటారా అండి అంటున్నారు మన వాళ్ళు. అంత సమస్త లోకాలని రవిబింబం ఉపమింప పాత్రముగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుతోనని రాస్తే, ఎక్కడో సమస్త లోకాలని ఆక్రమించి సూర్యబింబం పైకి వెళ్ళిపోతున్నట్టు స్వామి వానర వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. అప్పుడు సూర్యుడు పైన ఎక్కడో నెత్తి మీద పెట్టిన గొడుగులో ఉన్నాడు, ఈయన ఇంకా పైకి పెరిగాడు. అప్పుడు ఆయన ఏం జరిగింది, తలకి తగిలాడు, తల మీద పెట్టబడిన మణి చూడామణిలో ఉన్నాడు. ఇంకా వామనుడు పైకి పెరిగితే అక్కడే ఉన్న సూర్యుడు ఇప్పుడు ఈయన చెవి దగ్గరకు వచ్చాడు, చెవికి పెట్టుకున్న కుండలంలో ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగాడు, ఈ కుండలంలాగా చెవి దగ్గరికి చేరిన సూర్యుడు ఇప్పుడు కంఠం దగ్గరికి చేరి కంఠంలో ఉన్న నెక్లెస్ గళాభరణంలో ఉన్నాడు. ఇంకా పైకి పెరిగితే భుజం దగ్గరకు వచ్చి భుజకీర్తిలో ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగితే చేతికున్న చెవిమత్ కంకణమై తళ్ళతళ మెరిసిపోతున్న బంగారు కంకణంలో ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగారు, ఆ సూర్యుడు ఆయనకి ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చాడు. కటిస్థలి నుదంచద్ఘంటయై నడుముకున్న వడ్డాణమునుకున్న గంటలాగా ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగారు, ఇప్పుడు కాళ్ళకి పెట్టుకున్న గజ్జిగా మారిపోయాడు. ఇంకా స్వామి పెరిగిపోయాడు, కాలి కింద పెట్టుకునే పాదపీఠం అంటారే ఆ పదపీఠం అయిపోయాడు, పీట అయిపోయాడు. ఇంతలా శరీరం పెంచేసేట ఆయన. ఇది పోతన గారి అపూర్వమైన పద్యం. అంత శరీరంతో సమస్త లోకాలు, 7, 14 లోకాలు, భువన బ్రహ్మాండాలు, విశ్వమంతా నిండిపోతూ ఉంటే ఎటున్నాడో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు ఎవరికి. ఆ రూపంతో ఉన్న విష్ణువు చుట్టూ నేను 21 పర్యాయాలు ప్రదక్షిణ చేసి వచ్చాను అన్నాడు జాంబవంతుడు. అంత శక్తి కలిగిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, అది గత శక్తి, గత వైభవం. అబ్బే ఇప్పుడు 90 కంటే దూకలేను, ఆ తర్వాత ఏమైపోతానో తెలియదు. దాంతోపాటుగా ఇంకా అన్నమాట ఏమిటో తెలుసా, ఈ కొండలు మొదలైనటువంటి వాటన్నిటినీ రక్షించడం కోసం బ్రహ్మదేవుడు ప్రకృతిని వ్యవస్థ చేశాడు. ఆ ప్రకృతి అంతా భూమి చుట్టూ కూడా తిరిగాడు. ఇలా ఎప్పటికప్పుడు నేను దూకాను. జగన్మోహిని అవతారంలో ఉన్నప్పుడు విష్ణువుని నేను కళ్ళారా చూశాను, క్షీరసాగర మథనం చూశాను, మందర పర్వతాన్ని ఎత్తి అందులో వేయడం చూశాను. ఇప్పుడు ఓపిక లేదు. అంగదుడు లేచి, తాత నీ గొప్పతనం నువ్వు చెప్పాలా, మాకు తెలుసు, కానీ ఇంతమంది కుర్రాళ్ళం ఉండి ముసలాన్ని నిన్ను పంపడం ఏమిటి, అది అన్యాయం కూడాను. మాలో ఎవరో ఒకళ్ళు ఈ పని చేస్తాం. దురదృష్టవశాత్తు నాకు ఉత్సాహం ఉన్న ఒక అనుమానం పట్టి పీడిస్తోంది. తతప్రతీతం ప్లవతాం వరిష్టం అహమేతద్గమిష్యామి యోజనానాం శతం మహత్ నా వర్తనేతు మే శక్తి శ్యాన్నవేతి ననిశ్చిత. నేను 100 యోజనాలు దూకి లంకా నగరంలోకి వెళ్ళగలను, కానీ వెంటనే తిరిగి రాలేను. ఓ 2 నెలలో 3 నెలలో అక్కడ ఐ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్, అది పెద్ద సమస్య నాకు. విశ్రాంతి లేకుండా వెనక్కి రాలేను అన్నాడు. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే ఉపయోగం ఉంది, వెంటనే వెళ్ళి చకచక చూడాలి కానీ రాలేనేమో అది నివర్తనేతు మే శక్తి స్యా స్యాత్ నా ఏతి. తిరిగి వెనక్కి తిరిగి వచ్చే శక్తి లేదు, లేదని నా నమ్మకం. ఏమో ఉందో లేదో కూడా తెలియదు, రాలేనని అనుకుంటున్నాను. రాలేను అని ఒకసారి అనుమానం వచ్చిందంటే ఇంక నిజంగా రాలేడు వాడు. అప్పుడు జాంబవంతుడు యువరాజుని నిరుత్సాహపరచకూడదు, భుజం తట్టి, వీరాధి వీరుడా, నువ్వు 100 యోజనములు అవలేలగా దాటి సముద్రాన్ని దాటి వెళ్ళగలవు, లంకానగరం చేరగలవు, సీతను చూడగలవు, వెనక్కి రాగలవు, కానీ ఇంతమంది దూతలం సేవకులం మేమందరం ఉండగా నాయకుడు వెళ్ళకూడదు. నాయకుడు ఎప్పుడు చిట్ట చివరి, ఇక ఎవరూ లేనప్పుడు వెళ్ళాలి. యుద్ధంలో చిట్ట చివరి ఆయుధం నాయకుడు, అప్పటిదాకా అతను కదలకూడదు. మేమందరం లేము, నువ్వెందుకు? ఇదిగో చూడు, మనందరం హాయిగా కూర్చున్నాం ఇక్కడ, ఆయన మాత్రం ఏమీ ఎరగనట్టుగా వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చునున్నాడు, సుఖంగా కూర్చున్నట్టు. పైగా వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య, తూష్ణీభావంతో అంటే నాకేం పట్టలేదు అన్నట్టుగా, నాకే సంబంధం లేదు అని వెళ్ళి అందరికీ దూరంగా సముద్ర తీరంలో అందులో హాయిగా సాయంత్రం పూట చల్లగా గాలి కూడా వేస్తోంది దర్జాగా కూర్చున్నాడు. కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటాడు గడ్డం కింద అలా పెట్టుకుని. కొంతమంది ఏమిటో తెలియదు, ఎందుకు ఏం ఆలోచన చేస్తారో తెలియదు, అలా ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడే ఉంటుంది విచిత్రం అన్నమాట. ఓ పక్కన సీత ఫలానా చోట ఉందని చెప్పారు, వీళ్ళంతా వేలంపాట వేసినట్టుగా నేను 10-20 అంటున్నారు. హనుమంతుడు వింటున్నాడు, నాకెందుకు వచ్చింది, ఇది నాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళి హాయిగా కూర్చున్నట్టు బండరాయి మీద సముద్ర తీరంలో. అనగా రెండు కారణములు, ఒకటి ఏమిటంటే శాపవశాత్తు ఆయనకి ఆయన శక్తి ఆయన మర్చిపోయాడు, ఎవరో ఒకడు పొగడాలి. రెండవది, ఈ కార్యాలోచనంతా యువరాజు అంగదుడు చేస్తున్నాడు, వాళ్ళు ఆజ్ఞాపిస్తేనే చెయ్యాలని ఒక నియమం ఉన్నది ఆయనకి, సేవకుడిగా నా నియమం వాళ్ళు ఏదైనా చెబితే చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు జాంబవంతుడు అన్నాడు, చూసారా మనందరం ఏమో నోటికొచ్చినట్టు అంత దూకుతాం ఇంత దూకుతాం అంటున్నాం, అసలు శక్తి ఉన్నవాడు ఎప్పుడు అలా మాట్లాడడం, మనం ఎవ్వరం ఈ పని చెయ్యక్కర్లా, చెయ్యగలిగే వీరుడు ఒక్కడే. అదిగో చూడండి ఆయన్ని, తతఃప్రతీతం ప్లవతాం వరిష్టం, ప్లవతాం వరిష్టం దూకే వాళ్ళల్లో శ్రేష్ఠుడు, ఆకాశ మార్గంలో చెంగున ఎగిరి దూకి సముద్రాన్ని లిప్తకాలంలో చేరగలిగే పరాక్రమం ఉత్సాహం దాక్ష్యం అన్నీ ఉన్నవాడు. అదిగో అక్కడ కూర్చునున్నాడు. ఏకాంతం ఆశ్రిత్య సుఖోపవిష్టం, ఒంటరిగా కూర్చుని సుఖంగా బండరాయి మీద ఆలోచన చేస్తున్నాడు ఆయన. అతన్ని నేను లేవగొడతాను, ఇతడు మహావీరుడు, చిన్నప్పుడు సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళాడు, కానీ ఇతని శక్తి ఇతనికి తెలియకూడదని ఋషులు చెప్పించడం వల్ల తనను తాను మర్చిపోయాడు. అయ్యా నిలబడక్కర్లేదు, ఇలా ముందుకు వచ్చేయండి, పర్లేదు కుర్చీలు ఖాళీ లేవని అక్కర్లా, అవసరమైతే నా వేదిక మీద కూడా వచ్చి కూర్చోమనండి పర్లా. మొత్తం మీద ఋషి శాపం వల్ల తన శక్తిని అతడు తాను మర్చిపోయాడు. ఇప్పుడు అతన్ని మనం ఉత్సాహపరుద్దాం, అతడే పని చేస్తాడు, మిగతా వాళ్ళు మనం వెళ్ళినా మన వల్ల కాదు అని వెంటనే హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. హనుమంతుడు వెళ్ళని చూశాడు, తాత ఏమిటి ఇలా వచ్చారన్నాడు. హనుమ, ఇలా ఏకాంతంగా నువ్వు కూర్చుంటేలాగా, సంపాతి చెప్పిన మాటలు నీ చెవిని పడ్డాయి కదా, ఇప్పుడు కర్తవ్యమంతా నీ మీద ఉన్నది, మేమంతా విషాదంలో ఉన్నాం, ఈ విషాదం తొలగించి ప్రమోదం ఇవ్వవలసిన బాధ్యత నీది. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామ లక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. హనుమ, నువ్వు సుగ్రీవుడికి మంత్రివి, సుగ్రీవుడి యొక్క అనుగ్రహం నీ మీద ఉంది, రామలక్ష్మణుల తేజస్సు నీలో ఉంది, నీ బలం నీ దగ్గర ఉన్నది, అంటే సుగ్రీవ బలం, రామలక్ష్మణుల యొక్క బలం, నీ స్వతసిద్ధమైన బలం, ఈ నాలుగు బలములతోటి విజృంభించి లంకానగరానికి వెళ్ళాలి. నువ్వు, నాకు తెలుసు నువ్వు మహావీరుడివి, ఒకప్పుడు పరమపూజ్యురాలైన మీ అమ్మ వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో నిన్ను కన్నది, అప్పటి నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాతః ఉత్తమః సర్వపక్షిణాం. పూర్వం అరిష్టనేమి అని ఒక ఆయన ఉన్నాడు, అది ఆయనే కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి కొడుకుల్లో గరుత్మంతుడని ఒక మహాబలవంతుడు ఉన్నాడు, ఆయనకి గరుత్మాన్ అని పేరు. గరుత్ అంటే రెక్కలు, రెక్కల బలముతో సమస్త లోకాలని క్షణకాలంలో చుట్టబెట్టగలిగి కూడా సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయని వాడు గనక అతన్ని గరుత్మాన్ అన్నారు. అటువంటి గరుత్మంతుడు సర్వపక్షులకి రాజు, ఉత్తమోత్తముడు, అటువంటి వేగము ఈ చరాచర జగత్తులో మరొక పక్షికి లేదు. ఆ మహానుభావుడికి ఉన్న వేగం నీ దగ్గర ఉంది. నేను అతన్ని చూచాను. ఒకప్పుడు అతనికి పాములు అపకారం చేశాయి, అందుకని పాముల మీద పగతో విష్ణుమూర్తిని నాకు పాముల్ని ఆహారంగా ఇమ్మని కోరాడు. దాంతో విష్ణు అతనికి ఆ వరం ఇచ్చాడు. అతడు ఏం చేసేవాడో తెలుసా? బహుశోహిమయ అదృష్ట సాగరే సమహాబలహ భుజగాన్ ఉద్ధరల్ పక్షి మహావేగో మహాయశాహ. మహాకీర్తిశాలి ఆ అతడు. నేను చూస్తూ ఉండగా ఒకనాడు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి సముద్రంలో అడుక్కి వెళ్ళిపోతున్న ఒక పెద్ద 101 పడగలు కలిగిన పాముని అమాంతంగా వచ్చి తక్కన పడగని పట్టేసి గిజగిజ తిప్పేసి నోట్లో వేసుకుని అంత వేగంగా ఎగిరిపోయాడు. అసలు పాముని ఎత్తడమే కష్టం. అటువంటి పెద్ద పెద్ద పాముల్ని మహావేగంగా నిమేష మాత్రంలో సముద్రంలో ఉన్నటువంటి వాటిని పట్టి ఎత్తుకుపోయి తినడం చూశాను. ఆ వేగం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఏమి వేగం! ఆ గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే సముద్రం మొత్తం ఇలా కింద నుంచి పైకి లేచిపోయేది ఆకాశానికి. ఆ వేగం నీ దగ్గరుంది, ఉత్సాహపరిచాడనమాట. ఒక్క వేగమే కాదు, తక్కిన వాళ్ళు ఎవరిలోనూ లేని అనేక శక్తులు నీలో ఉన్నాయి. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపొంగవ విశిష్టం సర్వభూతేషు కిం ఆత్మానన్న బుద్ధ్యసి. నీలో బలమున్నది. ఈ భువన బ్రహ్మాండములన్నిటినీ అలా ఎత్తి భుజం మీద పెట్టుకోగలవు, భూమిని పైకి ఎత్తగలవు నువ్వు. ఇంత బలం ఉంటే ఉపయోగమే ఉన్నది? దానికి తగిన బుద్ధి తెలివితేటలు కూడా ఉన్నాయి. తెలివితేటలతో పనిచేయాలి. ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా తెలుసుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వాడివి. తేజస్సున్నది నీలో, సత్వమున్నది నీలో. ఈ లక్షణములన్నీ ఉన్న ఏకైక వానరశ్రేష్ఠుడివి. నీకు ఈ భూమండలంలోనే కాదు, చరాచర జగత్తులో సాటి వచ్చేవాడు ఒక్కడు లేడు. ఏ పని చేసినా నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేరు. ఇంకా నీకు అసాధ్యమేమున్నది? ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా పొగిడాడు. అప్సరా అప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనేతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరేహే. పూర్వం అప్సరల్లో కల్లా గొప్ప అప్సరస పుంజిక స్థల అని ఒక ఆవిడ ఉండేది. ఆ పుంజిక స్థల అనే ఆవిడ తరచుగా బ్రహ్మ దగ్గర నృత్యం చేసేది. ఆవిడే అంజన అనే పేరుతో భూలోకంలో పుట్టింది. ఇక్కడ ఈ విషయం కొంచెం తెలుసుకోవాలి. ఒకప్పుడు రావణాసురుడు సమస్త లోకాలు తిరుగుతూ బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఆ సమయంలో బ్రహ్మగారు గొప్ప సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో నృత్యం చేయడానికి పుంజిక స్థల అనే ఒక అప్సరసని పిలిచారు. ఈ అప్సరస అంటే బ్రహ్మకి చాలా అభిమానం, పరమభక్తురాలు. అందుకని ఆవిడ బ్రహ్మ సభలో నాట్యం చేయడానికి బయలుదేరుతోంది. ఇంతలో రావణుడు చూచాడు. బాబు, బ్రహ్మగారి సభలో నృత్యానికి వెడుతున్నాను, బ్రహ్మగారు నీకు వరాలు ఇచ్చినవాడు, ఆ బ్రహ్మగారి కొడుకు పులస్త్యుడు, పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు నువ్వు, అందువల్ల బ్రహ్మగారి ఆజ్ఞని పరిపాలించాలి, నన్ను విడిచిపెట్టు బాబు అని బతిమాలుతూ ఉంటే వినిపించుకోకుండా పుంజిక స్థలని భయంకరమైన పశుబలంతో మానభంగం చేశాడు. ఇక ఆ వర్ణన చదవలేమన్నమాట మనం. ఏనుగులు కలచివేసిన మడుగులు అయిపోయింది అన్నారు ఆవిడ గురించి. దాంతో ఆవిడ ఏడుస్తూ గోల పెడుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగింది. ఓరి నీచుడా మూర్ఖుడా, ఈరోజు నుంచి నీకు శాపం పెడుతున్నాను, నీవంటే ఇష్టం లేని పరస్త్రీ జోలికి వెళ్ళి ఆవిడ బలాత్కరించావంటే నీ తల పగిలి చచ్చిపోతావన్నాడు. అప్పటి నుంచి రావణాసురుడు ఇష్టం లేని పరస్త్రీ జోలికి వెళ్ళేవాడు కాదు. అప్పుడు పుంజక స్థల, నాకిక నీ సభలో నృత్యం చేయాలని లేదు, నన్ను ఏం చేయమంటావంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఆకాశగంగలో స్నానం చేసి చాలా కాలం పాటు తపస్సు చెయ్యి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో దుర్వాస మహర్షి ఎదురు మాత్రం వెళ్లకు అన్నాడు. అనగానే ఈవిడ వెంటనే భూలోకానికి వచ్చేసింది. అక్కడ ఆకాశగంగ మందాకినీ జలంలో కేదారం దగ్గర మందాకినీ అవన్నీ ప్రవహిస్తాయి. అక్కడ స్నానం చేస్తూ ఓం నమశివాయ అంటూ తపస్సు చేయడం మొదలుపెట్టింది. అక్కడే దుర్వాస మహర్షికి ఆశ్రమం ఉండేది. దుర్వాస మహర్షి తపస్సు చేసుకునేవాడు. ఒకరోజున దుర్వాసుని చూసి నమస్కారం అండి అంది. ఆయన పలకలేదు. దుర్వాసుడు కఠోర నియమంతో ఉంటాడు, పలకడు. పలకపోయేసరికి ఇవిడు కోపం వచ్చి, నేను కొంగుతో కొడితే ఎవడన్నా ఎగిరిపోతాడు, రావణాసురుడే నా సౌందర్యానికి వెంటబడ్డాడు, ఆ మాత్రం నేను పలకరిస్తే పలకవా అని కొంగు పెట్టు దెబ్బగొట్టింది ఆయన్ని ఆకర్షిద్దామని. భగ్గుమన్నాడు ఆయన. మూర్ఖురాల, రావణుడి చేతిలో పడి ప్రాయశ్చిత్తానికి భూలోకానికి తపస్సుకొచ్చినా నీ బుద్ధి మారలేదన్నమాట, పో వానర స్త్రీ వైపో కామరూపిణి వైపో అని శపించాడు. ఇది వానర లక్షణం అని చెప్పించగానే కాళ్ళ మీద పడి క్షమించమంది. అప్పుడైనా పొరపాటును నేను చెప్పించినా ఇది లోకోపకరణానికి ఉపయోగపడుతుంది. నువ్వు భూలోకంలో గౌతమ మహర్షికి, అహల్యకి అంజన అనే పేరుతో కూతురుగా పుడతావు. ఆ తర్వాత కామరూపధారణతో కుంజరుడి దగ్గర పెరుగుతావు. అంజన అని నీకు పేరు వస్తుంది. ఆ సమయంలో సమస్త లోకాలని వశం చేసుకునేవాడు, సమస్త లోకాలకి ఆరాధ్య దేవత, గురువు, ఆచార్యుడు, జ్ఞానస్వరూపుడైన హనుమంతుడు నీ కొడుగ్గా పుడతాడు. దాంతో నీ జాతకం మారిపోతుంది, నీ పేరు సుప్రసిద్ధి అవుతుంది, శాపం కూడా నీకు ఎంతో ఉపకారమే అవుతుంది. పో అన్నాడు. అదిగో ఆనాడు ఋషుల యొక్క శాపం వల్ల ఈ పుంజిక స్థల భూలోకంలో అంజన అనే పేరుతో కామరూపిణి అయి పత్ని కేసరిణో హరే, కేసరి అని పేరు కలిగిన వానర వీరుడికి భార్య అయ్యింది. ఆవిడ సంతానం కోసమని అంజనాద్రి మీద తపస్సు చేసింది. వెంకటాచలానికి వెళ్ళి ఏడు కొండల్లో ఆ తపస్సు చేస్తున్నప్పుడు వాయుదేవుడిచ్చిన ఫలం భుజించటం వల్ల నువ్వు పుట్టావు. నువ్వు వాయుపుత్రుడివి, అగ్నికి ఔరసుడివి, రుద్రవీర్య సముద్భవుడివి, అంజనాపుత్రుడివి గనక ఆంజనేయుడివి, కేసరి కొడుకు గనక అంతటి విక్రమం కలిగిన వాడివి, అన్నిటికీ మించి నీ గురువు సూర్యుడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నవాడివి, జ్ఞానస్వరూపుడివి, సూర్యుడు నీకు ఆచార్యుడు, గురువు మహాత్ముడు, ఒకటి కాదు నీ శక్తులు సమస్త లోకాలని ఉద్ధరించడానికి ఉపయోగపడాలి. బ్రహ్మదేవుడిచ్చాడు, ఇంద్రుడు వరమిచ్చాడు, యముడు వరమిచ్చాడు, వరుణుడు వరమిచ్చాడు, సకల దిక్పాలకులు, గ్రహాలు, నక్షత్రాలు, భువన బ్రహ్మాండాలు వాళ్ళంతా మెచ్చుకుని నీకు వరాలిచ్చారు. ఇంతటి వీరత్వం కలిగిన నువ్వు మిన్నకుండా ఊరుకుంటే ఈ వానరులకి గతి ఏమున్నది? లేనాయనా, నేను కూడా ఒకప్పుడు నీకంటే విజృంభించి పనులు చేసిన వాణ్ణే. త్రివిక్రమే మయా తాత శైల వనకానన త్రిసప్తకృత్వ పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. నాయనా, ఇవాళ నిన్ను నేను ఎందుకు ప్రోత్సహిస్తున్నానో తెలుసా? ఈ పని నువ్వే చేయగలవు, నేను చేయగలిగిన వాణ్ణి. ఆ ఓపిక పోయింది. త్రివిక్రమ రూపంలో ఉన్న వామనుడి చుట్టూ నేను ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమి చుట్టూ త్రిసప్తకృత అంటే ఏంటో తెలుసా? మూడేళ్ళు. సప్త అంటే ఏడు, త్రి అంటే మూడు. త్రిసప్తకృత్వ అంటే మూడేళ్ళు 21 పర్యాయములు పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం భూమి చుట్టూ వామనుడి చుట్టూ తిరిగి వచ్చిన వాణ్ణి, ప్రస్తుతం ఉర్ధుణ్ణి. లే, మమ్మల్ని శోకసాగరం నుంచి ఉద్ధరించు. ఇవన్నీ జాంబవంతుడు ఆత్మస్థుతికి చెప్పుకోవటంలా. నువ్వు లేవగలవు, నాలా ఎగరగలవు అంటే ఆయనకి బలం పెరుగుతుంది. ఎంత పొగిడితే ఆంజనేయుడు అంత బాగా చేస్తాడు. పిల్లల్ని మనం పొగడాలి. నువ్వు గ్యారంటీగా పాస్ అవుతావు, నువ్వు తలుచుకుంటే బ్యాంకు డిస్టల్లో ఉద్యోగం తెచ్చుకుంటావు, నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతావు అని ప్రశంసించాలి. అలా ప్రశంసిస్తే పైకి వస్తారు. ఎంత ప్రశంసించినా వినకపోతే అది వేరే విషయం. కానీ లే అని చెప్పడం మాత్రం పెద్దవాళ్ళ ధర్మం. అది రామాయణం చెబుతున్న మాట. పిల్లలు ఎప్పుడైనా నిరుత్సాహంతో ఉంటే నువ్వెక్కడ చదువుతావు అనకూడదు. నువ్వు చదువుతావు, పాస్ అవుతావు అనాలట. ఇది నియమం. ఈ మాట నేనే కాదు, బృహస్పతి కూడా చెప్పాడు. ఎప్పుడూ పిల్లల దగ్గర నిరుత్సాహంతో ఉండే మాటలు పలకకూడదు. మా నాన్నగారు అదే, నాన్నగారు మన ఇంటికి రైలు వేయించరా అనేవాడు మా తమ్ముడు. రైలు అంటే ఇష్టమని, అదంతరా వేయించేస్తానరా, మనకేం పర్వాలేదు అనేవారు. అంటే ఎక్కడ పిల్లల్ని హర్ట్ అవ్వకూడదని. అది దానివల్ల పిల్లలు పైకి వస్తారు. నువ్వేం చేస్తావు? నాకు మిత్రుడు ఉండేవాడు, మేమిద్దరం కలిసి ఎంఏ తెలుగు చేస్తున్న రోజుల్లో, ఎంఏ ఫస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, వాడు తప్పాడు. సెకండ్ ఇయర్లోకి రాగానే మనం ఎక్కడ ప్యాస్ అవుతాం అండి పద్మాకర్ గారు, మనం ఎక్కడ ప్యాస్ అవుతాం అన్నాడు. ఒరే, మనమెక్కడ నన్నెందుకు కలుపుతావురా, నువ్వు ప్యాస్ అవ్వకపోతే ప్యాస్ అవ్వపోయావు, మళ్ళీ మధ్యలో నన్నెందుకు, మనమెక్కడ. చాలామంది లక్షణం ఇదనమాట, మనమెక్కడ అంటారనమాట. మనం ఎందుకు, వాళ్ళ బాటలో వాళ్ళు పడండి, మళ్ళీ పక్కవాడిని ఎందుకు కలుపుకోవడం, నేను ఫస్ట్ క్లాసులో ప్యాస్ అవుతానరా ఆయన అనేవాడిని. ఆత్మబలంతో ఉండాలి. మనం ఏమీ చెయ్యలేము అనుకుని ఎప్పుడు అనుకోకూడదు. అందుకని జాంబవంతుడు హనుమంతుణ్ణి లే అన్నాడు. గొప్ప అద్భుతమైన శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాల్లో ఇదొకటి అనమాట. త్వద్వీర్యం ద్రష్టు కామేయం సర్వవానరవాహిని ఉత్తిష్ట హరిశార్దూల, ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. నీ వీరత్వం చూడాలని ఈ వానర సైన్యం ఎదురు చూస్తున్నది. ఈ మహానుభావులైన వానరులు, ఈ అంగదుడు, రుక్షుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, ఋషభుడు, నీలుడు, మైందుడు, ద్విధుడు, సుషేణుడు మొదలైనటువంటి వీరాది వీరులందరూ నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు నువ్వు విజృంభిస్తావా, ఎప్పుడు ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్ళి సీతాన్వేషణ చేసి మా ప్రాణం నిలబెడతావా అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ చూస్తున్నందుకైనా లే, ఉత్తిష్ట, లేచి నిలబడు. ఓ హరిశార్దోల, వానరశ్రేష్ఠ లంఘయస్స మహార్ణవం, ఈ మహాసముద్రాన్ని ఒక ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా లంఘించు అన్నాడంతే ఆయన. అదే గోష్పదీకృత వారాసిం. ఎక్కడైనా సముద్రం సముద్రమే, ఆవు అడుగులో ఉన్నంత నీరుగా ఎవడన్నా మార్చగలడా? మార్చలేడు. కానీ హనుమంతుడు అలా చేశాట. అంటే ఆయన అంత తేలిగ్గా దాటాడు. ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది. ఆ అడుగు పెట్టిన వెంటనే గిట్టల గుర్తులు పడతాయి కదా, ఆ గిట్టల గుర్తుల్లో నీళ్లు పోయండి. అది ఎవరైనా చివరికి ఆ నిద్రపోతున్న పాప కూడా దాటగలదు. అంటే ఆవు అడుగు అంత చిన్నది కనుక అందులో ఉన్న నీళ్లు దాటినంత తేలికగా సముద్రాన్ని దాటి వెళ్ళాడు. గోష్పదీకృత వారాసిం, ఆవు అడుగులోని నీరు దాటినంత సులభముగా మార్చుకుని సముద్రం దాటాడు. మసకీకృత రాక్షసం, రాక్షసుల్ని దోమల్ని నలిపినట్టు నలిపాడు. ఈ దోమని దాకుండా నా ప్రాణం తీసుకుంటే అలా కొట్టలేకపోతున్నాను నేను, కానీ ఆయన కొట్టి చంపేశాడు రాక్షసుల్ని. గిల్లె అవతలు పారేశాడు. అంత మహాకళేవరము కలిగిన రాక్షసుల్ని చిన్న దోమని చటుక్కుని ఇలా కొట్టి చంపినంత తేలిగ్గా చంపాడు. అదనమాట మసకీకృత రాక్షసం, దోమల కింద భావించి చంపాడు రాక్షసుల్ని. రామాయణ మహామాలారత్నం, రామాయణం అనేది ఒక పెద్ద దండ. ఈ దండ ఈ మాలలో ఒక రత్నం మణిపోస, ముఖ్యమైన మణి అన్నమాట ఆయన. అటువంటి అనిలాత్మజం, అనిలుడు అంటే వాయువు, ఆత్మధుడు అంటే కొడుకు, అనిలాత్మజం అంటే వాయుపుత్రుని గురించి వందే నమస్కరిస్తున్నాను, రత్నం వందే అనిలాత్మజం అన్నమాట. ఉత్తిరత్నం కాదు, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఎటువంటి శ్లోకం లే, లంఘించు అన్నాడు. అందుకే దూకు అన్నాడు అంతే, ఒకసారి చంగున్ దూకు. ఇలా హనుమంతుడితో పదే పదే అనగా అప్పటిదాకా కింద కూర్చుని ఏమి ఎరగనట్టుగా నన్ను ముట్టక నామాల కాకి అన్నట్టుగా ఉన్నటువంటి స్వామివారు విజృంభించేశారు. ఇక చూడండి ఆయన ఆ విజృంభణ. తతస్తు వై జాంబవత ప్రచోదిత ప్రతీత వేగ పవనాత్మజ కపి ప్రహర్షయన్ స్వాం హరివీరవాహినీ చకార రూపం మహదాత్మనస్తదా. ఈ విధముగా జాంబవంతుడు ఒక్కసారి ప్రేరేపించగానే లే అని అతనిలో ఉన్న ఆత్మబలాన్ని ప్రోత్సాహపరచగానే అతీత వేగుడు, అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాని మహావేగం కలిగిన వాయుపుత్రుడు కపీశ్వరుడు ఆంజనేయుడు పొంగిపోయాడు. సంతోషంతో ఎగిరి గంతులేశాడు. చూస్తూ ఉండగానే వానరులంతా మహా ఆకారాన్ని ధరించాడు. చకార రూపం మహదాత్మనస్తద, తన గొప్ప రూపాన్ని ధరించాడు. అప్పటిదాకా ఉన్న రూపం అలా పెరిగిపోయింది, విజృంభించి పెరిగిపోయాడు అనమాట. పెంచాలంటే పెంచగలం అన్నాం, హుమ్మనగలం తప్ప ఆ తర్వాత అంటే ఎగిరిపోతాం. ఆయన శరీరం అలా 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 ఆకాశం కేసి పైకి లేచిపోతున్నది. ఆ హనుమంతుని విజృంభణను చూచి శిరస్సు పైకి, పాదాలు ఇటు ఇటు ఊరువులు పెరిగిపోతున్నాయి, కాళ్ళు ఇంతంత వెడలు పైపోతున్నాయి, ఒక్కొక్క కాలి గోరే ఏకంగా భూమి ఆకాశాలని అంటుతుందా అన్నట్టుగా పెరిగింది. వానరులు ఆశ్చర్యపోయారు. ఇంతకాలం మన పక్కనే కూర్చున్నది ఈయనేనా, మనకి తెలియక భుజం మీద కొట్టాం, కౌగిలించుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, పళ్ళు ఇచ్చాం, గిల్లాం, మీదెక్కాం అని రకరకాలుగా చేష్టలు చేశామని కొంచెం భయపడ్డారు. ఎందుకంటే ఆ విశ్వరూపం చూడగానే, ఆ మహారూపం చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఎరిగిన వాడు జాంబవంతుడే, తక్కిన వాళ్ళకి ఎవరికి తెలియదు. నిజంగా సుగ్రీవుడికి తెలిస్తే ఎప్పుడో రెచ్చగొట్టేవాడు. జాంబవంతుడు తెలుసుండి కూడా ఇదివరకు ఎందుకు చెప్పలేదు తెలుసా? అప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే వాలిని చంపే అధికారం ఒక్క రాముడికే ఉన్నది. పొరపాటును కూడా హనుమంతుడు అప్పుడే విజృంభించి ఉంటే రామాయణ కథకు ఉండేటటువంటి ఒకనొక విచిత్రమైనటువంటి శక్తి కోల్పోతుందిట. అందుకనే ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే జాంబవంతుడు హనుమంతుడిని విజృంభించేలా చేశాడు. అకాలంలో ప్రోత్సాహపరచకూడదు. ప్రోత్సాహపరచవలసిన కాలం వచ్చినప్పుడు అంటే సకాలంలో ప్రోత్సాహం ఇవ్వవలసిందే. మనం పిల్లలకి ఆరో తరగతి చదువుతుండగా పట్టుకెళ్ళి స్కూటర్ ఇస్తామా? ఇవ్వకూడదు. అప్పుడు ఇవ్వకూడదు, ఇవ్వవలసినప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు ఏ వయస్సులో ఏది చెయ్యాలో, ఏ సమయానికి అది చెయ్యాలో అది ఎరిగిన వాడే జ్ఞాని అంటే. ఈ విధంగా తం దృష్ట్వా జృంభమాణంతే క్రమితుం శతయోజనం వీర్యేణ ఆపూర్యమాణంచ సహసా వానరోత్తమం. సహసా అనే పదంలో ఉంది హఠాత్తుగా, అంటే అప్పటిదాకా లేని రూపం హఠాత్తుగా వచ్చి పడిపోయింది ఆ వానరోత్తముడికి. అంతకంతకీ అలా విజృంభిస్తున్న పెద్ద పెద్ద మిడిగుడ్లతో ఉన్న, 100 యోజనములు దూకడం కోసం తన వీరత్వాన్ని శరీరంలో నింపుకున్న, ఉత్సాహాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకుంటున్న వానరోత్తముణ్ణి, నారాయణ స్వరూపుణ్ణి, సకల లోక అధీశ్వరుణ్ణి చూచి ఒక్కసారి వానరులంతా అలా తెల్లబోయారు. ఈ సమయంలో ఒక్కొక్కళ్ళు ఇక్కడ అన్న మాట ఒకటి వినండి, ప్రహృష్టాః విస్మితాశ్చైవ వేక్షంతేస్వ సమంతతః త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజాః. పూర్వకాలంలో చిన్న రూపంలో వామనుడు వచ్చాడు, మూడడుగులు దానం అడిగాడు, బలిచక్రవర్తి దానధార పోశాడు, పొయ్యగానే వెంటనే ఇంతింతై వటుడింతయ్యి మరియు తానింతై నభోవీధి పైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుడికంతయ్యి ధ్రువుని పంది అంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. అలా విజృంభిస్తున్నప్పుడు చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇక్కడ అదే చెబుతున్నాడు వాల్మీకి మహర్షి, త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజా. పూర్వం ప్రజలు మూడడుగులు దానం పుచ్చుకొని వామనుడు విజృంభించినప్పుడు ఎలాంటి ఆశ్చర్యం పొందారో అలాగే ఇక్కడున్న వానరులు, పైన నుంచి చూస్తున్న దేవతలు, సిద్ధులు, గంధర్వులు, చారణులు వీళ్ళంతా కూడా శతయోజనములు దాటడం కోసం శరీరమును పెంచుతున్న ఆంజనేయుణ్ణి చూచి అంత ఆశ్చర్యపోయారు. ఈ విధంగా హనుమంతుడు శరీరం పెంచుతున్నాడు. పెంచిన ఆ శరీర హనుమంతుని యొక్క అనేక లీలలు అసలు సుందరకాండ మనకి రేపటి నుంచి మొదలవుతుందన్నమాట. అపూర్వం రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభంలో రండి. ఎందుకో తెలుసా, సుందరకాండ ఒక విచిత్రమైన అంతరార్థంతో కూడినది. అది తెలియకుండా సుందరకాండ వింటే ఉపయోగం లేదు. కరెక్ట్గా 6:30 వస్తే ముందు సూక్ష్మ అర్థం తెలిసాక అప్పుడు స్థూల అర్థం తెలుసుకుందాం. రేపు మళ్ళీ 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.